ಆಗಿ
ದುಷ್ಕರ ಮನೋಧಾರಿ ಎಂದರು.
ನಾನು ನಿರಂತರ
ಮನೋನಿದ್ದೇನೆ. ಮನುಷ್ಯಕ್ಕೂ ಏದಿ ಕಷ್ಟ, ಮನಸ್ಸನ್ನು ಎಪ್ಪುಡು ಕೂಡಾ ಸದಾ ನಿಗ್ರಹಿಸಿಕೊಳ್ಳ చాలా కష్టమని ఆచార్యులు వారు చెప్తున్నారు. నిరంతర మనోనిగ్రహం మనిషికి కష్ట సాధ్యం. మనం ఎంతీజీ సబ్జెక్ట్ ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు మనసు ఎందుకు నిగ్రహించుకోవాలి? నిగ్రహించుకోకపోతే నష్టం ఏంటి? మీరు చాలా సహేతుకంగా ఉండాలి. మనం మాట్లాడుకునే మాట రీజన్ కూడా మనం విడిచిపెట్టకూడదు, ప్రీతిని విడిచిపెట్టకూడదు. అసలు నా అభిప్రాయం ఏంటంటే, నిజమైన సమాధి స్థితి, నిజమైన శాంతి స్థితి, నిజమైన ఆత్మస్థితి, నిజమైన ఆనంద స్థితి, నిజమైన మోక్షం, నిజమైన స్వర్గరాజ్యం అనేది ఏతులకు విరుద్ధంగా ఉండదు. ఈ ఏతువాదం గురించి భక్తులు ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే సమాధి స్థితి హేతువాదానికి విరుద్ధంగా ఉంటుందని అనుకోవటం లేదు. హేతువుకు విరుద్ధంగా ఉండదు. హేతువుకు విరుద్ధంగా ఉంటే సమాధి స్థితి కాదు. హేతువుకి అందకపోవచ్చు. అది హేతువుకి అందక, హేతువుకి అది అందక అబద్ధం అనుకుంటాను. కాదు, హేతు విరుద్ధం కాదు. అది ఇది బాగా అర్థం చేసుకోండి. రీజన్కి అది అందక, రీజన్ వెనక్కి వచ్చేస్తుంది. అందుకంటే రీజన్కి మాట విరుద్ధం కాదు సమాధి స్థితి. ఎందుకండి దాని ప్రయాణం చేసిన దూరం మనం కూడా ఏం చేయాలంటే, రీజన్ ఎంతవరకు మనకు సహాయం చేస్తుందో అంతవరకు రీజన్ కూడా వెళ్ళాలి. ఈ మెటాఫిజిక్స్ లో లాజిక్ కూడా స్థానం. రీజన్ ఎంత సహాయం చేస్తే, ఫెయిత్ ఎంత సహాయం చేస్తే అంత దూరం మనం ప్రయత్నం ఆ దాటికి కూడా వెళ్ళాలి. అట్లు సహాయించి అట్ల సహాయం ఎంత స్వీకరించుకుంటూ విశ్వాసం కూడా హేతువు కూడా ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అవి ఎంతవరకు సహకారం చేస్తే అంతవరకు వెళ్దాం. తర్వాత రాగల దూరం అవి వస్తాయి. తర్వాత వెనక్కి వచ్చేస్తే రాలేదు. అంత మాత్రం చేసి రెండేట్లకి మనం పొందే స్థితి విరుద్ధమది కాదు. ఇంకొకరికి ప్రశ్న ఏంటంటే, మనస్సును నిగ్రహించడం మనిషికి చాలా కష్టం. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ వన్ వే ట్రాఫిక్ కింద ఉండొద్దు. మీకెవరు నేను మాట్లాడిన తర్వాత మీకేమైనా డౌట్స్ వస్తే నన్ను ప్రశ్నలు అడగండి. వన్ వే ట్రాఫిక్ సమస్య లేదు. అసలు మనసును ఎందుకు నిగ్రహించుకోవాలి? మీకు కూడా ఆలోచన అవసరం. ఆలోచన లేకుండా మీ ఆలోచన చనిపోయడానికి నేను ఇక్కడ రాలేదు. మీ ఆలోచన చనిపోయడానికి రావడం ఇంత దూరం ఇంటికి ఈ ప్రహారం నుంచి నేను జిమ్మూరు నుంచి ప్రహారం అయింది ఇక్కడికి వచ్చాను. మీ ఆలోచన చనిపోయడానికి ఇక్కడికి వస్తున్నాను. నాకు మనస్సు ఉంది, ఈ శరీరం ఉన్న కనిపిస్తుంది. నా మనసు నాకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? నాకు తలం కుడకుండా కనిపిస్తున్నాయి. నా శరీరము నాకు కనిపిస్తుంది. మరి రెండు ఉన్నాయి కదా, సరిపోతున్నాయి కదా. నాకు ఇంకేంటి నాకు కొరత? కేవలం ఈ శరీరమే నిజమైతే, ఈ మనస్సే నిజమైతే నాకు అశాంతి ఎందుకు వస్తుంది? నిజంలోంచి అసలు అశాంతి వస్తుందా ఏ మనిషికైనా? నిజంలోంచి అశాంతి వస్తే అది అసలు నిజమవుతుందా? అది అడుగుతారు. స్వామి వివేకానంద కూడా అడిగింది, అడిగాడు నాకు మనస్సును నిగ్రహించుకునే శక్తి ఏమని. వివేకానంద కాదు, ఎవరైనా ఇది అడుగుతారు. సర్వసాధారణంగా కొంతమంది అర్ధార్థులు ఉంటారు, దేవాలయంలోకి నాకు డబ్బు కావాలని. ఇంకోటిగా బాహ్యమైనటువంటి అడుగుతారు. కానీ సర్వసాధారణంగా కాంత సూక్ష్మ బుద్ధి గల వాళ్ళు కూడా నా మనస్సును నిగ్రహించుకునే శక్తి ఏమని అడుగుతారు. ఏ మనస్సు ఏమిటి నిగ్రహించుకుని? మనస్సు నిగ్రహించుకోకపోతే ఏమిటి? వీళ్ళకి వచ్చినప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అది మీరు ఎప్పుడు ఆలోచించారు? అంటే మీ మనస్సు మీకు అశాంతి తీసుకొస్తాను, దుఃఖాన్ని తీసుకొస్తాను. ఇది ఇక్కడ మీ మనస్సే మీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది, అశాంతి తీసుకొస్తుంది. అంటే ఈ మనస్సులోంచి బయటపడటం కోసం, మనసులోని స్వీకృతిని పొందడం కోసం చూస్తుంది. మీ మనస్సు మీకు అశాంతి తీసుకొస్తుంది, మీ మనస్సు మీకు దుఃఖాన్ని తీసుకొస్తాను. దుఃఖాన్ని తీసుకొస్తాను కాబట్టి మనస్సును నిగ్రహించాలని, మనసులోంచి ఫ్రీడమ్, మనసులోని స్వేచ్ఛను పొందాలని, మీరు విడుదల మనసులోంచి విడుదల పొందాలని చూస్తున్నాను. నిజంగా మీకు మనస్సు అశాంతి తీసుకురావటం మనకు నిగ్రహించుకునే సమస్య ఏంటి? మీకు అసలు ఎందుకు నిగ్రహించుకోవాలి దాన్ని? ఇప్పుడు నేను ఇంటికాడ ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడూ శాంతిగా అన్నట్టు అంటున్నాను. మీరు ఇంటికాడ ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు శాంతిగా ఉన్నట్టు ఉంటుంది, ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. అది మటుకు నిజం కాదు. ఎందుకంటే మీకు వచ్చిన శాంతి నిజమే కనుక అయితే, మీకు వచ్చిన ఆనందం కనుక నిజమైన నిజమే అది నిజమైంది అయితే అది పోవటానికి వీలు, అబద్ధం పోతుంది. అబద్ధం పోతుంది కానీ నిజం ఎక్కడి నుంచి పోతుంది? మీకందరికీ శాంతి వస్తుంది కదా, అది నిజం అనుకోండి. ఇంటికడే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇప్పుడు ప్రతి రోజు 2 రోజులకు ఒకసారి మీరు శాంతిని పొందుతున్నారు కానీ అది నిజమే అనుకున్నాం. మీకు నిజమైతే మరి మనుషుడు రోజు మనుషుడు గంటలో ఏం చేద్దాం? మీ జీవితంలో లేని అనుభవం నేను ఏదైనా చెబుతున్నాను అంటే అది మీ మనస్సులో భాగమే. అది ఆత్మశాంతి అంటే కాదు. ఆత్మకి ఆత్మ సంబంధం అనుభవం మీకు కనుక ఒకసారి కనుక కలిగితే నిజంగా కలిగితే పోదు, అది పోవటానికి వీలు. అయితే ఏమిటి మీకు ఇంటికాడ వచ్చేది ఏమిటి? మనస్సు అనుకున్నప్పుడు ఈ మనస్సు కొంచెం ఆ తలంపుల యొక్క వేడి ఆ ఫోర్స్ తగ్గినప్పుడు ఆ రజస్సు యొక్క రజోగుణం యొక్క వేగం తగ్గినప్పుడు మీ మనసు శాంతిగా ఉన్నట్టు. అంతేగాని అది నిజం నిజం మటుకు కాదు. అది నిజమైతే ఎప్పుడు ఉండాలి? మీకు వచ్చే అనుభవం మీకు వచ్చే శాంతి కనుక నిజమైతే 24 గంటలు ఉండవలసింది. అది పోవటానికి వీలు లేదు. పోయింది మనం సంపాదించుకోవడానికి, సంపాదించుకుంటున్నాం కష్టపడి రేపు పోతుంది అనుకోండి, రేపు పోయి దాన్ని కష్టపడి ఇవాళ సంపాదించుకోవాల్సిన పని ఏంటి దాన్ని? మీ మనసు మీకు తెలియకపోతే, మీ రోగం మీకు తెలియదే, డాక్టర్ మీకు మందు వేస్తాడు అసలు, అది ప్రిస్క్రిప్షన్ ఎలాగ అసలు డయాగ్నోస్ ఎలా చేయలేడు అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చూశారా మా మనసు మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తామండి, దుఃఖ పెట్టేస్తుంది, నిగ్రహించుకోలేకపోతున్నాం, భగవంతుడి మీద మనసును తిప్పిదేమన్నా తిరగటం లేదు అని ఇలా అంటా ఉంటారు కదా, అది ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారా? ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయి ఏమని అడిగాయంటే, ఏంటి అహంకారాన్ని ముందు వదిలించుకోవాలంట కదా అని అడిగాడు. అహంకారం ఉందా అని అడిగాను. నిజంగా ఉందంటే నిజంగా ఉందని, నిజంగా ఉంటే ఎవడో వదిలించుకోగలడు దాన్ని? అహంకారం నిజంగా ఉందా అని అడిగాను. ఉందన్నాడు. అతను నిజంగా ఉంటే ఎవడో వదిలించగలడు? భగవంతుడు వదిలించాడు. నిజంగా నిజమైతే నిజాన్ని భగవంతుడు ఎలా తీయగలడు అసలు? గాలిని చూసి మెటాఫిజిక్స్ లో ఉన్న మాటలు చూసి మీరేమి దాబరా పడకుండా, అహంకారం అన్నా మనస్సు అన్నా జీవుడన్నా అన్ని ఒకటి. ఈ మాటలకు అర్థాలు ఉంటాయి. మనస్సు అన్నా అదే, సిజ్జడ గ్రంథం అదే, జీవుడన్నా అదే, అహంకారం అన్నా అదే, అన్ని అదే, ఒకే వస్తు ఒకే తత్వం అనేదానికి ఈ పేర్లన్నీ పెట్టుకొచ్చారు. అయితే మనస్సు ఆచార్యుల వారు చెప్పేదని దాన్ని నిగ్రహించడం కష్టమని, అయితే నిగ్రహించడం అది ఎలా ఉంటుందో మీరు చూడండి. ముందు మీకు తలంపు వస్తే, ఏదైనా ఒక తలంపు వస్తే మీకు మనసు కనిపిస్తుందా? తలంపు రాకుండా మనసు కనిపిస్తుందా? ఏదైనా ఒక తలంపు వస్తే మనసు కనిపిస్తుందా? ఆ తలంపు ఏంది మీకు లాభం? మీకు ఏది మీకు మీ కళ మీరు చూడలేరు కదా, మీ మనసును మీరు చూడలేరు, చూడలేరు, నాకు చూపించలేరు. మీరు చూడలేరు మీ మనసుని, నాకు చూపించలేరు. అయితే అది మిమ్మల్ని దుఃఖ పెడతాను, అబద్ధం అనేది దుఃఖ పెడతాండి. లేకపోతే ఇంత దుఃఖం ఏంటంటే ప్రపంచమే అంత దుఃఖమయమే కదా, లోకం ఎంత దుఃఖమయ్యే కదా. ఈ ప్రపంచం అంతా అశేషమైతే కాదు, దుఃఖంతో కూడుకుని మనం చెప్పాడు కదా భగవంతుడు కూడా. ఇంకా మరి దుఃఖం కనిపిస్తాను కదా, ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తాం? లోపల నుంచి వస్తాం కదా, బయట నుంచి వస్తాం కదా. ఈ గాలి వాళ్ళు వస్తున్నాయి, అది పెద్ద వర్షాలు కురిసేస్తాయి, ఎదురు బుద్ధిని యుద్ధం వచ్చి బాంబులు వేసేస్తారు. ఈ బాంబులు వేసిన దానికంటే, గాలి వాళ్ళు వచ్చిన దానికంటే, ప్రకృతి వైపరీత్యాల కంటే మీ మనసు మానవులు ఎక్కువ బాధపడితే వాళ్ళ మనస్సులోంచి బాధపడుతున్నారు. ఇది మీరు ఆలోచించండి. ఆ దుఃఖం కూడా పోల్చుకుంటే తన మనసు పెట్టే దుఃఖం ఎక్కువ అసలు. ఈ ఆర్థిక పరిస్థితులు మీరు తీసుకొచ్చే దుఃఖం కంటే, భూకంపాలు పెట్టి తీసుకొచ్చే దుఃఖం కంటే, గవర్నమెంట్ తీసుకొచ్చే దుఃఖం కంటే, ఈ ప్రకృతి తీసుకొచ్చే దుఃఖం కంటే తన మనస్సు ద్వారానే తను ఎక్కువ దుఃఖపడుతున్నాడు మనిషి. అందుకే ఆచార్యులు వారు మనసు నిగ్రహించుకోమంటున్నారు అసలు. ముందు ఈ తలంపు మీ లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ చోటు నుంచి రావాలి కదా. లోపల నుంచి వస్తాం తలంపు, అది ఎక్కడి నుంచి రావాలి కదా? అది లోపల నుంచి వస్తాం. మీరు అందరూ అంగీకరిస్తారా? అది ఇందులో అని పేచి ఉండాలి. ఇలా ఆర్గ్యుమెంట్ ఇందులో కోర్టులోకి వెళ్ళే పాయింట్లు ఏమైనా ఉన్నాయి? తలంపు అనేది ప్రతి మనిషికి వస్తుంది, అది లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచి వస్తుంది. ఈ జడ్జి గారు ఒప్పుకోవాలి, ప్లేడర్లు ఒప్పుకోవాలి, వేటు వాళ్ళు ఒప్పుకోవాలి. ఇందులో నో బిగ్ స్పీడ్ క్వశ్చన్ లేదు. అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తానంటే మనలో ఎక్కడి నుంచి వస్తాం అనమాట, సంథింగ్ ఎక్కడి నుంచో వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తాను మీరు ఎప్పుడైనా చూడండి ఈసారి ఇంటికాడ, మీ లోపల నుంచి ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుందో మీరు కనుక చూడగలిగితే మీరు నిగ్రహించుకోవడానికి అసలు మనసు లేదు. మనసు ఉంటే నిగ్రహించుకునే సమస్య వస్తున్నారు, లేనప్పుడు మీరు ఎక్కడ నిగ్రహిస్తారు? నిగ్రహించుకోవడానికి అసలు మీరు చిన్న పని చేయడానికి ఇంటికాడికి అరణ్యానికి వెళ్ళిపోవాలి, మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలి ఈ పని చేయడానికి, మీరు ఇంటికాడ చేయలేరా? కోరిక వస్తాను కదా, ఎక్కడి నుంచి వస్తాను కోరిక, ఎందుకు వస్తాను? ఎవరికైనా కోరిక లేకుండా తలంపు వచ్చేస్తుందా? కోరికతో సంబంధం లేకుండా కోరిక ఉంటే తలంపు వస్తాను. రామచంద్రరావు గారు చదివిన మనస్సుని చెప్పిన మనస్సుని శరీరం రెండు కవర్లు అంటే ఈ నిజం కాదు, ఈ రెండు కవర్లు, ఈ కవర్లు ఈ మనం కాదు. ఈ విషయం మనకు ఎంత ఎంతకాలం అయితే అర్థం కాదు, ఆ ఈ రెండు కవర్లు ఎలాగో వస్తానండి, కవర్లు మారుస్తుంది, ఈ రెండు కవర్లు ఎలాగో వస్తాం. విష్ణు సహస్రనామాలు చదవచ్చు, లేదా రామాయణం చదవచ్చు, భగవద్గీత చదవచ్చు, దేని ప్రయోజనం ఏంటి? దేనికోసం చదువుతుంది? పూజ చేయొచ్చు, జపం చేయొచ్చు, దేనికోసం చేస్తున్నాం? సమస్తం ఏమని ప్రశ్న అడిగారంటే, మరి అన్ని తలంపులే అంటున్నారు కదా, అన్ని కోరికలే అంటున్నారు కదా, మిమ్మల్ని నేను చూడటానికి వచ్చాను, మరి ఇది కోరికే కదా అన్నాడు. అది భగవాన్ ఏమన్నారంటే, నువ్వు చెప్పింది రైట్, ఇది కోరిక, నువ్వు పోగొట్టుకోవలసిన కోరికలు చాలా ఉండని, ఒక కోరిక కోరికని నీకు కనిపిస్తానన్నారు. నువ్వు చెప్పింది లేదలేదా కరెక్టే, ఈ కోరికలకు రాలేదు కదా, నువ్వు నువ్వు పోగొట్టుకోవాల్సిన తలంపులు చాలా ఉన్నాయి, నువ్వు పోగొట్టుకోవాల్సిన కోరికలు చాలా ఉన్నాయి, చాలా ఉండగా నన్ను చూడటానికి రావడం కోరిక నీ కోరికని కనిపిస్తాను, ఇది ఒకటే. భగవాన్ నేనేమన్నా ఒకటి చెప్పాడు, శవాన్ని కట్టిలు కాలుస్తాయి, శవాన్ని కట్టిలు కాలుస్తాయి, కట్టిలు కాల్చి ఏం చేస్తే శవాన్ని కాల్చేసే ఉండవు, అవి కూడా కాలిపోతాయి. శవాన్ని ఏం కాలుస్తాయి? కట్టెలు కాలుస్తాయి. కట్టెలకి శవాన్ని పూర్తిగా కాల్ చేసి ఈ కట్టెలు కూడా కాలిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ నేనేమన్నా ప్రశ్న కూడా, ఈ తలంపులు వస్తాయి, ఈ తలంపు ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా ప్రశ్న వేసుకుంటే మిగతా తలంపులను కాల్చి ఈ తలంపు కూడా కాలిపోతుంది. ఏదో ఒక నామాన్ని తీసుకుంటారనుకో, రామనామం, కృష్ణనామం, ఏదో శివనామం ఏదో తీసుకుని ప్రియతంగా దాని ఏదో నామం పెట్టుకుంటారు అనుకోండి, ఆ గురి పెట్టుకుంటారు, విశ్వాసం పెట్టుకుంటారు, ఆ నామాన్ని నిరంతరం చేస్తుంటారు. ఆ నామాన్ని నిరంతరం చేయగా చేయగా మీకున్న లోపల వచ్చి ప్రకృతి సంబంధించిన తలంపు లోపల నుంచి వస్తున్నాయి కదా, ఆ తలంపులను కాల్ చేసి ఆఖరిని ఆఖరి తాలా ఆ తలంపు కూడా కాలిపోతుంది. ఇక్కడ ఉండదు ఆ తలంపు కూడా, మీకు ఈశ్వరుడు మీద ఉన్న భక్తి కూడా ఆఖరిన పడిపోతున్నది. ఇంకా ఎప్పటివరకు మిగతా వాటిని కాల్ చేసి అది పడిపోతుంది. ఏ తలంపులు అయితే మీకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయో ఆ తలంపు లాంటిని కాల్ చేసి ఆఖరి మీద కాలిపోతుంది. ఇంకేది కాలిపోతుంది, అది కూడా తలంపు కాదు. మీరు ప్రార్థన చేసుకోవడం కూడా తలంపే, విష్ణు సహస్రనామాలు చదవడం కూడా తలంపే, పూర్తి చేసుకోవడం కూడా తలంపే. అయితే ఇంటి పెట్టకూడదు, ఇంటి లోపల మనం బంధించే తలంపుల్ని నాశనం చేయడం కోసం ఏర్పాటు చేశారు. మరి కానీ ఆఖరి వెళ్ళిపోతాయి. సత్పురుషుడు అంటే ఎవరు? సత్పురార్థాన్ని తెలుసుకున్నారు సత్పురుషుడు. మీలో ఉన్న సత్యవస్తు ఎవరిలో, ఎవడైతే తనలో ఉన్న సత్యవస్తుని దర్శించాడో వాడు సత్పురుషుడు. భగవాన్ చెప్పారు, ఆహారం ఏమని చెప్పారు, ప్రాణాయామం చెప్పారు, సత్సంగం చెప్పారు, అతిగా నిద్రపోవద్దన్నారు, అతిగా తిండి తినవద్దన్నారు, అతిగా నిద్రపోవద్దన్నారు, అతిగా తిండి తినవద్దాను. నిద్రలో నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేసి స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసు నిగ్రహించడం అంటే అన్ని విషయాల్లోని అన్ని విషయాల్లోని జాగ్రత్తగా ఉన్నాడు మనసు నిగ్రహించగలడు కానీ లేకపోతే నిగ్రహించలేదు. ప్రకృతిని జయించాలంటారు, ప్రకృతిని జయించడం అంటే పంచభూతాలను జయించమని ఏమండి, ఎంత ప్రకృతిని జయించాలంటారు అనుకున్నాం. ప్రకృతిని జయించడం అంటే మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు అసలు? ఈ పంచభూతాలను జయించమని అయితే రావణాసుడు చెప్పినట్టు ఈ గాలి మీదట, అగ్నిహోత్రము ఈ మీదట, వర్షం కురమంటే కురుగుడు, మానేమంటే మానేసిగట రావణాసుడు. అయితే రావణాసుడు కూడా జ్ఞానమే, వర్షం రమ్మంటే వచ్చి కదా, పన్నుంటే పోయేదట, గాలి వేయమంటే వచ్చి కానీ పంచిపోతాలు కూడా గడిచి అని రామాయణంలో ఉన్నాయి. ఏమైంది అయితే పంచి చేస్తారు రావణాసుని గెలిస్తే రావణాసుని కూడా జ్ఞానమే. ప్రకృతిని గెలిచి ప్రకృతి అంటే ఏంటి? నువ్వేం అర్థం చేసుకుంటున్నారు ప్రకృతిని జయించడం? మన మనస్సే ప్రకృతి. మన మనసే ఈ మనస్సును జయించిన వాడు జ్ఞానం అవుతాడు. ఇదే ప్రకృతి. ప్రకృతి ప్రకృతిని దాచడం అంటే మనసును దాచడం. ప్రకృతిని దాచడం అంటే మన మనసును దాచడం, మన ప్రకృతిని దాచడం. ఎవడైతే తన మనసును దాటిలేడో వాడు జ్ఞానం అవుతాడు. ఎవడైతే తన మనసును మింగాడో వాడు జ్ఞానం అవుతాడు. మీ మనసును మీరు మింగని మీరు జ్ఞానం అవుతారు. ఇంకొక శాంతి సముద్రం లోపల ఉంది, ఆనంద సముద్రం ఉంది, ఈ మనస్సు అడ్డు వస్తాం. ఆ శాంతి సముద్రానికి ఆ శాంతి సముద్రం మన అనుభవం మనలో ఉన్నప్పటికీ మన అనుభవానికి మన చేతికి అందకుండా చేస్తుంది. కాబట్టే ఆచార్య వారు మనసు నిగ్రహించుకుంటున్నారు, లేకపోతే ఇంటికి నిగ్రహించుకుంటారు. ఆ శాంతి సముద్రం ఇతన కోసం మన కోసం కనిపెట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇతనికి అనుభవం ప్రసాదిద్దాం, ఈ మనస్సు అడ్డు వస్తుంది. ఎవరి మనస్సు? నా మనస్సు నాకే అడ్డు వస్తుంది. అందుకే జీవించమంటున్నారు ఆచార్య. ఎప్పుడు ఈ బిడ్డ మన దగ్గరికి వస్తాడో వాడికి శాంతి ప్రసాదం ఇవన్నీ ఉన్నాయని చెప్పారు భగవాన్, చెప్పారు శాస్త్రాలు, చెప్పిన పురాణాలు చెప్పిన శ్రద్ధ ఉండాలి కదా. నేను ఎవరైనా చినిచారు కదా, ఎఫర్ట్ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈ కావాలని ఎప్పుడైనా కీర్తి సంపాదించుకోవడానికో, ధనం సంపాదించుకోవడానికో, లేకపోతే చదువులు చదువుకోవడం ఖర్చు పెడుతున్నారు. కానీ మనస్సును గ్రహించుకోవడానికి ఎంతకాలం ఖర్చు పెట్టింది? మనకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుకున్న వయసు. ఈ 20 సంవత్సరాల వయసులో మనం విద్య సంపాదించుకోవడానికో, లేకపోతే డబ్బు సంపాదించుకోవడానికో, లేకపోతే కీర్తి సంపాదించుకోవడానికో, అధికారం సంపాదించుకోవడానికో, ఈ ప్రకృతి పెట్టిపోయి ప్రకృతి గర్భంలో కాలగర్భంలో కలిసిపోయి మనం సంపాదిస్తున్నాం. కానీ మనం నిజంగా మనస్సును నిగ్రహించడం కోసం మన జీవితంలో ఎంతకాలం ఖర్చు పెట్టాం? మీరు గుండెలు మీరు చేసి చెప్పండి. ఎవరైనా క్షణాన్ని కానీ మీ కాలాన్ని కానీ మీ మనస్సును నిగ్రహించుకోవడానికి ఎప్పుడు మీరు ఖర్చు పెట్టారు? తరం పెళ్లికి వస్తాం మనస్సు మీరైనా ఇంకా నిగ్రహించుకోవడం ఏంటి? అసలు మనస్సు మీరు కాదు కాబట్టి నిగ్రహించుకోమంటున్నారు. మనస్సే నిజంగా మీరైతే నిగ్రహించుకునే సమస్య ఉందా అసలు? అసలు అందులో అసలు క్రికెట్గా ఉంటాయి పాయింట్స్. మీరు బాగా ఆలోచించండి. మనస్సు మీరు కాదు కాబట్టి దాన్ని నిగ్రహించుకుంటున్నారు. నిజంగా మీరు మనస్సు అనుకోండి, దాన్ని నిగ్రహించి నిగ్రహించండి. మీరు నిజంగా అయినప్పుడు నిగ్రహించుకునే సమస్య ఉండదు. కాబట్టి తెలియదు మనకి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆత్మగతలు ఆత్మకి వయసు ఉందండి. అసలు వయసు ఉంది, ఎప్పుడు ఉంది కానీ వయసు ఏంటి? భగవంతుడు ఏం చెబుతున్నాడు? ఉన్నది ఒకటే వస్తూ అంటున్నాడు. ఆత్మ ఉందని చెప్పలేదు భగవంతుడు గీతలు. ఆత్మ ఒకటే ఉందని చెప్పాడు. ఆత్మ ఒకటే ఉంది, ఎన్ని అబద్ధాలని తెలుస్తున్నాయి కదా. శరీరం మనస్సు కూడా అబద్ధాలని తెలుస్తున్నాయి కదా. ఆయన నిజం అనేది ఎప్పుడు ఒకటిగా ఉంటుందా, మూడుగా ఉంటుందా? మీరు చెప్పింది నిజం, మీరు చెప్పింది నిజం అంటే అండి, ఆరు చెప్పింది నిజం. నిజం అనేది అంటే ఒకటిగా ఉంటుందా? ఎక్కడైనా మీరు లోకంలో నాలుగుగా ఉంటుందా, మూడుగా ఉంటుందా? ఓట్లు సంపాదించి ఎలక్షన్ అయ్యి మీరు అందరూ చెప్పిన యజమాని ఓట్లు ఎంచుకోవడానికి మీ అందరూ చెప్పిన యజమానికి ఏం నిజం అనేది ఎలా ఉంటుంది అసలు? మీరు మనసులో అనుకునే వాటికి నిజం కాదు. కానీ అది అబద్ధం నిజాన్ని చూపించగలరా? ప్రశ్న అర్జునుడికి అడిగారు గీతలు, రాజ్యాలు వారు అడిగిన ప్రశ్న ఏంటి? మనస్సు నిగ్రహించడం చాలా కష్టం కలిగిన స్వామి అడిగితే కష్టమే అవటాన్ని కష్టమే కానీ నిగ్రహించవచ్చు. ఎలా నిగ్రహించు? అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల నిగ్రహించవచ్చు. భగవంతుడు చెప్పాడు దీని సమాధానం. నిగ్రహించడం అనేది కష్టమే. గాలిని పట్టుకోవడం ఎంత కష్టం, మనసు నిగ్రహించుకోవడం అంతే కష్టం. కానీ నిగ్రహించవచ్చు అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల నిగ్రహించవచ్చు అని భగవంతుడి గీతలో చెప్తాడు. ఈ మాటలను చూసి మనం కంగారు పడుతున్నాం. వైరాగ్యం అంటే మనకి ఏదో మనం ఏదో మనం ఏదో చింతకాయ పత్రిక ఉందో, మనం ఏది చిట్టే పత్రిక ఉంది. ముందు చెప్పాడు వైరాగ్యం వల్ల అభ్యాసం నిగ్రహించవచ్చుంది. మనలో ఎవరైనా వైరాగ్యం ఉన్నవాడు ఉన్నారు? వైరాగ్యం ఉన్నవాడు మనసు నిగ్రహించవచ్చు అని భగవంతుడు చెప్పాడు అర్జునుడికి సమాధానం. వైరాగ్యం మీకు ఎలా ఉంటుంది మీరు చెప్పండి. మనిషి మీకు అలా మాటతో పరిస్థితి గుర్తించేస్తాడు భగవంతుడు. వైరాగ్యం అనేది ఎలా ఉంటుంది మీరు ఎవరైనా చెప్పండి. వైరాగ్యం వల్ల మనస్సు నిగ్రహించవచ్చు అని భగవంతుడు చెప్పాడు. అది మీకు ఎంతవరకు అర్థమైంది ఆ వాక్యం? ఏమంటే నిజంగా కనుక మనకు వైరాగ్యం నిగ్రహించవచ్చు అని చెప్పాడు. నిజంగా మనకు వైరాగ్యం ఉంటే అసలు మనస్సు ఎందుకు కదులుతుంది? మనస్సు కదులుతుంది మనకు వైరాగ్యం లేదని అర్థమైపోతుంది కదా. నిజంగా మనకు వైరాగ్యం ఉందనుకోండి, అలా మనస్సు చెల్లించదు కదా. వైరాగ్యం లేక మనసు చేస్తుంది. నిజంగా మనకు వైరాగ్యం ఉంటే మనస్సు ఇంకా కంట్రోల్ చేయడం సమస్య ఏంటి? అసలు ఏ మనస్సు అతీతి కలుగుతుంటే దాన్ని నిగ్రహించాలి. అసలు మనస్సుకు చలనం లేదనుకోండి, నిగ్రహించుకునే సమస్య ఏమి సమస్య లేదు. అసలు వైరాగ్యం ఉంటే మనస్సు కదలే కలవదు. అసలు ఇంకా నీకు ఎవరు నిగ్రహిస్తారు? మీరు మన మనసు, మీ మనసు ఎక్కువ కదులుతుందా? మీ మనసు ఎక్కువ కదులుతుందా? మీ మనసు ఎక్కువ కదులుతుందండి. వైరాగ్యం లేనంటే అర్థం, వైరాగ్యం నిజంగా ఒక మనిషి కనుకుంటే వాడి మనసు చెల్లించడం కదా. ఇంకా నిగ్రహించుకోవడానికి వాడే వాడితే ఉంది. అసలు మనసు చెల్లిస్తుంటే నిగ్రహించడం, అసలు మనసు అది రోగమే లేని ముందు ఎందుకు చెప్తారు? ఎందుకు భగవంతుడు చెప్పిన నేను సమాధానం వైరాగ్యంతో మనసును జయించి వస్తున్నాడు. అది వైరాగ్యం అంటే మనస్సే కదా. అంటే మీరు ఏమనుకుంటున్నారు వైరాగ్యం అంటే దాన్ని తక్కువ స్థాయిలో తీసుకొస్తున్నారు వైరాగ్యాన్ని. వైరాగ్యం జ్ఞానంతో సమానం. భగవాన్ అదే అడిగారు, మీరు ఎంతకాలం మనస్సు నిగ్రహించుకోవడానికి మీరు ఎంతకాలం యోగాభ్యాసం చేశారని భగవాన్ అడిగారు. నాకు వియోగం ఎప్పుడు మీరు యోగాభ్యాసం చేయటం, నాకు వియోగం ఉంటే యోగాభ్యాసం చేస్తాను. నాకు వియోగం ఎప్పుడుంది యోగాభ్యాసం చేయడానికి? మీరు భక్తిగా ఎంతకాలం ఉన్నారు? నాకు అసలు విభక్తి ఉంటే కదా భక్తి. విభక్తి ఉన్న వాడికి భక్తి కానీ విభక్తి లేని వాడికి భక్తి ఏంటి? వియోగం ఉన్నవాడికి యోగం, విభక్తి ఉన్నవాడికి భక్తి. నాకు విభక్తి లేదు అంటే భక్తి అక్కర్లేదు, వియోగం లేదు నాకు యోగం అక్కర్లేదు. నాకు నిగ్రహించుకోవడానికి ఉంటూ మనస్సు అంటూ లేదా? మీ మనసు ఏమో ఉండమంటే తోడు పడి ఉండమంటే ఉండటం లేదు, నా మనసును కదలమంటే కదలటం. మీ భగవాన్ చెప్పిన మాట, మీ మనసును తోడు పడి ఉండమంటే ఉండలేదు, నా మనసుని కదలమంటే కదలటం. మీరు చిన్న రహస్యం మీ గుండెల్లో పెట్టుకోండి. మీ మనస్సులో ఏ దోషం లేదనుకోండి, అసలు అనుకోండి పని చేసుకోండి. అదే ఆత్మకారం అనుకోండి. మీ మనస్సులో అసలు తీసిచ్చి కూడా దోషం లేదనుకోండి, అదే ఆత్మ ఆత్మకారం. ఆత్మని సరిగ్గా నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు అది ఆత్మలైన అది ఏమాత్రం తీసిచ్చి దోషం ఉన్నట్టు ఉండలేదు బయటకు వచ్చేస్తాం. నిజమైన వీరుడు ఎవడంటే మనసును జయించిన వాడే నిజమైన వీరుడు అన్నారు. ప్రపంచాన్ని జయించిన వాడికంటే తన మనసును జయించిన వాడు తన గొప్పవాడు అన్నారు. ప్రపంచం జయించిన వాడికి ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి వీడు వస్తుంది చివరికి? అలెగ్జాండర్కి ఏమి వస్తుంది? అలెగ్జాండర్ ఎన్నో దేశాలు జయించాడు, చివరికి ఏం కనపడలేదు వాడికి. ఏం సాధించినట్టు వాడికి దుఃఖం తప్పలేదు. ఇన్ని దేశాలను జయించిన తర్వాత దుఃఖం తప్పలేదు వాడికి. మనం ఏం సాధించామన్నాడు, ఏం కనపట్టలేదు వాడికి. దుఃఖం దుఃఖం మిగిలించే వాడికి వాళ్ళు ఏం చూసాడంటే వాడు మరణించినప్పుడు ఈ రెండు చేతులు మామూలుగా శరీరం అంతా కత్తికే ఉన్నాడు భూమిలో, రెండు చేతులు బయట తీసుకొచ్చాడు. శరీరం అంతా భూమిలో పెట్టామన్నాడు, ఈ రెండు చేతులు మటుకి బయట తీసుకొచ్చామన్నాడు. అంటే ఏంటి, అలెగ్జాండర్ చక్రవర్తి అంటే వాడు చేతులు ఏం కనపడతలేదు. ఎన్నో దేశాలు జయించాడు, చివరికి భూమికి మిగిలిందాడు, దుఃఖం తప్పదు. సంపాదించిన దేశాలు వాడికి ఉన్నాయంటే అడుగు లేదు, చివరికి దుఃఖం మిగిలింది వాడు. అంటే ఏమిటి చివరికి వాడు అంటే వాడి మనస్సును కనుక వాడు జయించుంటే వాడి జ్ఞానం వదిలి సుఖానుకుంది. అంటే లోకాన్ని జయించిన వాడి కంటే తన మనస్సును కానీ జయించిన వాడు వాడు నిజమైన వీరుగా. మనస్సు మీకు అడ్డేస్తామని మీరే ఎంతమంది తెలిసింది ఎంతవరకు? మీరు ఎన్నో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మీరు చదివారు, పెద్దల సహవాసం చేశారు. మీరు సుఖపడటం కోసం, మీరు శాంతి పొందడం కోసం మీ మనస్సే మీకు అడ్డేస్తామన్న విషయం మీకు ఎంతవరకు తెలుసు? వారు చాలా దూరానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నారని చెప్తారు మామూలు మాట్లాడ సందర్భం. ఏంటి ఏం చేస్తున్నారు తపస్సు? ఏం చేస్తున్నారు తపస్సు అంటే ఏంటి? వారు చాలా దూరానికి వెళ్ళి ఎక్కడో ఉంటున్నారు తపస్సు చేసుకుంటున్నారు, ఏం తపస్సు అంటే ఏంటి? మీ మనసు నిలిచిపెట్టేసి అహంకారం నిలిచిపెట్టి తపస్సు చేయటం ఏంటి తపస్సు అంటే ఏంటి? నా మనసు నిలిచిపెట్టేసి అహంకారం నిలిచిపెట్టి తపస్సు చేసి ఎలా నాకు ఎలా ఫలితం వస్తుంది, ఎలా గట్టెక్కుతాను కృష్ణ భక్తుడు అనుకోండి, ఆ రామభక్తుడికి వాడికి మీద వాడి దేహం వాడి మనసు జ్ఞాపకం వస్తుంది, లేదా రాముడు జ్ఞాపకం వస్తున్నాడు వాడికి? నాకే రామభక్తుడు అనుకోండి, నిజంగా నా మనసు నా దేహం జ్ఞాపకం రాకూడదు, నాకు రాముడి జ్ఞాపకం రావాలి. అయితే నాకు నా మనస్సు నా దేహం జ్ఞాపకం వస్తుంది, రాముడి జ్ఞాపకం వస్తుంది. ఇక మీలో భక్తులు కూడా నాకు పరిశీలించుకోండి, రామభక్తుని అయితే నాకు రాముడి జ్ఞాపకం రావాలి.
లేదా నా దేహం నా మనస్సు నాకు జ్ఞాపకం వస్తాను, నేను రామ భక్తిని ఎలాగుతాను, నా దేహానికి భక్తిని నా మనస్సుకు భక్తిని లోకానికి భక్తిని. నా దేహానికి నేను భక్తిని కాబట్టి నాకు అసలు దేహం జ్ఞాపకం వస్తాను, రాముడి జ్ఞాపకం రావటం లేదు. రాముడు రామ భక్తిని అయితే నాకు రాముడే జ్ఞాపకం రావాలి కదా, నా దేహం ఎందుకు జ్ఞాపకం వస్తాను? కొంతమంది కోరికలు లోపల పెట్టుకుని భగవంతుని ప్రార్థిస్తారని నేను తప్పని నేను చెప్పనది. లోపల కోరికలు పెట్టి వీడు భగవంతుని ప్రార్థిస్తాంటే వీడు కోరికలకు భక్తిగా లేదా భగవంతుడికి భక్తిగా? నాకేదో కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చుకుని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే కోరిక నెరవేర్చుకుని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే నా కోరిక నేను భక్తున్నా లేదా భగవంతుడికి నేను భక్తున్నా? ఈ కామన్ సెన్స్ పాయింట్ మీరు పెద్ద దీని గురించి పెద్ద ఎనర్జీ కూడా వేస్ట్ అక్కర్లేదు. ఈ సూక్ష్మంగా ఆలోచించండి, నాకేదో కోరిక ఉంది, నేను ఎవరు అరుణాచలేశ్వరునో లేకపోతే రామున్నో కృష్ణునో యేసు క్రీస్తునో అలానే ప్రార్థిస్తున్నాను, ఆ కోరిక నాకు నెరవేర్చమని. ఆ కోరిక నెరవేర్చమని నేను ప్రార్థించేటకు నా కోరిక నేను భక్తున్నా లేకపోతే ఆ దైవానికి నేను భక్తున్నా? నా కోరిక నేనే భక్తున్నా తెలుస్తాను. ఇక్కడ మీరు ఆలోచించాలి, సరే నా కోరిక ఆ దైవం నెరవేరుస్తాడు అనుకో, నెరవేరుస్తాడు కొన్ని కాదని అంతమందికి నెరవేరుస్తున్నాడు కదా, కోరికలు కూడా కొంతమందికి నెరవేరుస్తాడు. తర్వాత నేను ఎంతకాలం సుఖపడతాం? నాకు నాకున్న కోరిక నెరవేరిపోతుందండి, నేను ఎంతకాలం సుఖపడతాను? నా కోరిక నెరవేరినప్పుడు కూడా నేను సుఖంగా ఉన్నా, నాకేదో కోరిక నెరవేరిందండి, ఒక గంట రెండు గంటలు రెండు రోజులు మూడు రోజులు నేను సుఖంగా ఉంటాను, ఆ సుఖం అప్పుడు ఎక్కడి నుంచి వస్తాను? ఆ దేవుడు ఇస్తున్నాడు నాకు ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తున్నాడు? నా కోరిక నాకు డబ్బు కావాలి, ఇప్పుడు లక్ష రూపాయలు నాకు డబ్బు కావాలి, ఎవరో తెచ్చిన లక్ష రూపాయలు చేతులు పెట్టారు, చాలా శాంతిగా ఉంది ఆనందంగా ఉంది అంటే మీరు ఇచ్చిన కాగితాలు నాకు శాంతిని తీసుకొస్తాను, లేదా శాంతి నాకు ఎక్కడికి వస్తాను? మీరు ఎప్పుడు ఆలోచించారు? మీరు మీ కోరిక నెరవేరినప్పుడు కూడా మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తాను? మీకు అప్పుడు కోరిక నెరవేర్తున్నా కదా, నెరవేరినప్పుడు ఆ సుఖం మీకు ఎక్కడి నుంచి వస్తాను? మీరు ఎప్పుడు ఆలోచించారు? మీరు మీరు ఈ మనస్సు మనస్సు అంటారు చూశారు, ఈ మనసు దాని పుట్టింటికి వెళ్తున్నప్పుడు మీ కోరిక నెరవేరినారు, ఆ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆత్మకు సంబంధించిన సుఖం మీకు రిఫ్లెక్ట్ అవుతాను. అబ్బా ఎంత సుఖంగా ఉందని ఎంత ఆనందం. ఇంకా ఈ మనసు పుట్టింది కదా, ఆ టైంలో అలా ఉండేటప్పుడు కొంతసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు గంట రెండు గంటల వెళ్ళి శాంతి అంటే మనస్సు ఏమవుతాను అంతర్ముఖం అవుతాను, ఎప్పటికీ మీ కోరిక నెరవేరండి. ఆయన అంతర్ముఖమైన గంటసేపు రెండు గంటసేపు ఎంతో శాంతిగా ఉండొచ్చండి, కానీ మళ్ళీ బయటకు వచ్చి నిద్ర చేస్తున్నారు. మీకు శాంతిగా ఉందనుకున్నప్పుడు ఆనందంగా ఉందన్నప్పుడు కూడా ఆత్మ నుంచి వస్తుందని అసలు అక్కడే ఉంది, ఆ లోకంలో అసలు శాంతి లేదు ఆనందం. దాని కుండేటి కుండేటి కుందనుకోండి, లావుగా ఉంటుందో సన్నంగా ఉంటుందో ఏం చూసారు? కుండేటికి అసలు కొమ్ము లేదు, కుండేటి కొమ్ములు ఉండవు. అది లావుగా ఉందో సన్నంగా ఉందంటే అసలు ఏంటంటే లాభేంటి సన్నం ఏంటి? అలా జ్ఞానికి ఏంటి శరీరం లేదు, మనసు లేదు, ప్రపంచం లేదు. వస్తూ ఉంటే జయించే సమస్య లోకే, మనస్సు శరీరం వాడికి లేదు, నీ దేని జయిస్తాడు వాడు? అసలు తనకంటే వేరు చేయదని ఇంటి అక్కడ జయించటం, తనకంటే వేరుగా ఉంటే దుఃఖం తప్పదు వాడికి, తనకంటే వేరుగా తనకు ఏదైనా కనిపిస్తా అంటే దుఃఖం తప్పనిసరిగా వచ్చేస్తుంది, వయసు ఉన్నంటే దుఃఖం వచ్చేస్తుంది మనిషికి తప్పదు. తనకంటే వేరుగా లేనప్పుడు దేని చేయిస్తాడు అసలు? రోగాన్ని నిగ్రహించుకోమని చెప్పాడు భగవంతుడు, లోభాన్ని నిగ్రహించుకోమని చెప్పాడు, అవి నిగ్రహించుకోకపోతే నువ్వు నరకంలో పడతా ఉంటున్నాడు. అవి ఎందుకు నిగ్రహించుకోవాలి నేను? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నరకం స్వర్గం వదిలేండి, అది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నరకానికి స్వర్గానికి ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఏంటి ఇప్పుడు నాకు ఇమీడియట్గా వచ్చిన సమస్య ఏంటి? భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు క్రోధాన్ని నిగ్రహించకపోతే, లోభాన్ని నిగ్రహించకపోతే, కామాన్ని నిగ్రహించకపోతే, ఇవన్నీ కామాన గేట్లు, నరకంలో పడతావు, నరకాన్ని గేట్లు అని చెప్పాడు. ఇవన్నీ కామం క్రోధం లోభం నరకాన్ని గేట్లు అని చెప్పాడు. సరే చచ్చిపోయిన తర్వాత కదా గొడవ, ఏమీ ఉన్నాయా లేదా? మనందరం ఏటి వాళ్ళు ఉంటాడు మరిప్పుడు ఇది నిగ్రహించుకోవాలన్నా సరే. భగవంతుని చెప్పి నేను చెప్పంటే నరకానికి తీసుకెళ్తాయి కాబట్టి వదిలేదు, నాకు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళింది ఒక లేదేమి నరకం? నువ్వు బతుకున్న వాళ్ళకి చెప్పిన చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామంటే నువ్వు బతుకున్న వాళ్ళు సుఖంగా ఉండొచ్చు? నేను అమెరికాలో ఏం జరుగుతుంది, రష్యాలో ఏం జరుగుతుంది, ఇంగ్లాండ్ ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటుంది. నీకు ఆత్మను అన్వేషణ చేయడం, మానసిక ఏం జరుగుతుంది, పేపర్లో ఏం రాచర్యాలని తెలుసుకోవాలంటుంది. ఇదే పెద్ద మాట. ఏం జరుగుతుంది ఎక్కడ చూసినా లోకంలో రాకపోయా. మీరు ఏ పేపర్ చదవండి, లేదా రేడియో వినండి, ఏ రేడియో వినండి, ఏ పేపర్ చదవండి, రాగద్వేషాలు తప్పించి మీకు ఏమైనా పేపర్లో కనిపిస్తున్నాయి? లోకం నిండా ఉన్నది రాగద్వేషాలు తప్పించి మీకు అందులో ఏమైనా విజ్ఞానం కనిపిస్తుంది? మనసు అంతర్ముఖయ్యే పాయింట్లు మీకు ఏమైనా అందులో కనిపిస్తున్నాయి? ఎవరు ఎవరో భక్తులు వచ్చిన్నాడు, మీరు చాలా గొప్పవారన్నారు, మనకైతే సంతోషం, మనకైతే సంతోషం. ఇద్దరు ఉంటే ఒకడు గొప్పవాడు, ఒకటి తక్కువవాడు అవుతాడు. ఇద్దరు ఉంటే అసలు ఉన్నది ఒకటే వస్తే అయితే గొప్పవాడు ఏంటి, తక్కువ ఏంటి? గీట ఇక్కడ ఒకటే ఉందని, వగ్ గీటే ఉందని, పెద్ద గీట చిన్న గీట అంటే ఎవరు చెబుతాడు దానికి? అది ఉన్నది ఒకటే గీటు. ఒక గీత ఉంది ఇక్కడ, అదే పెద్ద గీత చిన్న గీత అంటే ఎవరు చెబుతాడు? ఉన్నది ఒకటే. భగవాన్ అడిగింది ఏంటి, మీరు చాలా గొప్పవారండి, చాలా గొప్ప వ్యక్తి అన్నారు ఎవరు ఉంటాను. ఒక భగవాన్ అన్నారు, నన్ను గొప్ప నన్ను గొప్ప వ్యక్తి అని నువ్వు చెబుతున్నది, ఈ మాట వల్ల నీకు కలిసి వచ్చేది ఏంటంటే, నేను నిజంగా గొప్పవాణి అనుకో మాట వచ్చి అనుకో, నువ్వు బాగుపడింది ఏంటన్నారు, నీకు కలిసి వచ్చింది, నేను చాలా గొప్పవాణయ్యా అనుకో అనుకో, నేను నీకు కలిసి వచ్చింది, నీ పట్టరాదు మాట్లాడి. రాముడు గొప్పవాడు, దశరథుడు కొడుకు చాలా గొప్పవాడు, వసుదేవుడు కుమారుడు, వాసుదేవుడు గొప్పవాడు, అలదమ్మాల కొడుకు రామస్వామి చాలా గొప్పవాడు. ఏమిటి, ఏమి మనకు కలిసి వచ్చేది ఏంటి? వాళ్ళు సుఖపడ్డారు, వాళ్ళు శాంతిని పొందారు, మనకు కలిసి వచ్చేది ఏంటి? ఇక్కడ మనం ఎందుకు కూర్చున్నట్టు, ఎంత దూరం ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎవడు ఐఏఎస్ రాశాడు, పేచేవాళ్ళు ఉన్నాడు, కలెక్టర్ ఉద్యోగం చేస్తారు, మనకి మన మాట ఏంటి? మన సమస్య వదిలేస్తున్నాం మనం. అదే రమణస్వామి అడిగి, నేను చాలా గొప్ప అని నువ్వు చెబుతున్నావు, నువ్వు చెప్పి నిజం అనుకున్నా మాట వరచు, ఏమి నువ్వు దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి? నువ్వు పొందేది ఏమిటి? అంటే భగవాన్ ఏమన్నారు, ముందు ప్రతి మనిషి కూడా తానెవడో తాను తెలుసుకోవడానికి ప్రయత్నించారు, తానెవడో తాను తెలియనప్పుడు ఎవడో గొప్ప వాడికి వీడికి కలిసి వచ్చింది ఏంటి, వీడు వీడు సుఖపడేది ఏంట? బీమారంలో ఎవరి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు మన దరిద్రం పోతలే. చాలా మంది మన మతం పేరు మీద విజ్ఞానానికి దూరం అవుతున్నామని నా ఉద్దేశం. విజ్ఞానానికి ఎప్పుడు మీరు దూరం అవ్వద్దు, హేతువాదానికి కూడా దూరం. అసలు నేను అడిగితే ప్రపంచం ఈ మతాలన్నీ పుట్టాక మంచి కంటే చెడ్డ ఎక్కువ జరిగింది ప్రపంచం. ఈ మతాల మీద అనేక పూర్వం అనేక యుద్ధాలు జరిగినాయి, అనేక రక్తం ప్రవహించింది ఈ మతాల పేరు. మంచి కంటే చెడ్డ ఎక్కువ జరిగింది మతాల పేరు. ఎవరు పేటీ పెట్టుకుంటాడు, విష్ణు గొప్పవాడు, విష్ణు భక్తులు, శివభక్తులు, శివుడు గొప్పవాడు, శివభక్తులు, ఏడు ఏడు గొప్పవాడు ఆడుకుని ఈడ కలిసి వచ్చేది ఏంటి? దానికి బానిసడం, మన మనస్సుకు బానిసడం, మన దేహానికి బానిసడం, ఈ బానిసత్వం నుంచి మనం విడుదల పొందలేదు, మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బంధువులకు బానిసం, బంధువులకు బానిసను, దేహానికి బానిసను, మన మనస్సుకు బానిసను, లోకానికి బానిసను. కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఇష్టమే కానీ ఏమైనా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని భయమేస్తున్నాను. కొంతమంది ఏదైనా పని చేయడానికి మాకు చేయడానికి ఇష్టమండి, ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయం. అంటే ఎవరైనా ఏమనుకుంటే వాళ్ళ లోపలికి బానిసం, మన మనస్సు బానిసత్వం ఉంది. బానిసత్వం మనిషి స్వతంత్రంగా రావటం, స్వతంత్రం లేకపోవడం సుఖం ఎలా పడతాడు? అసలు జపం చేయనున్నారు, విష్ణు సహస్రనామాలు చదవనున్నారు, లలిత సహస్రనామాలు చదవమన్నారు, ఈ నామాలని చదవమన్నారు, ఇవన్నీ ఎందుకు పెట్టాల్సిన శాస్త్రం? మనసు నిగ్రహించుకోవడం, మనసు శుచి కోసం. అంటే రోజు మన శరీరానికి స్నానం ఎలా చేస్తున్నామో ఈ పూజ జపం మనసుకు స్నానం చేస్తున్నాం. నీళ్ళతో ఏమో శరీరంతో స్నానం, శరీరానికి స్నానం చేస్తున్నాం, ఈ ప్రార్థనతో ఏమో మనసుకు స్నానం చేయాలి. కనిపించాడని, విష్ణు కనిపించాడు, దేవి కనిపించిందని చెప్తూ ఉంటారు. నిజమే అనుకున్నాం, కనిపించవచ్చు అయితే ఏంటి, దానివల్ల నీకు కలిసి వచ్చింది ఏంటి? నీకు కనిపించిన దేవుడు మీ దగ్గర ఎంత కూర్చుంటాడు?
ఆయన కనిపించాడు. సో నిజం అనుకున్నాను, మీకు కనిపించిన దేవుడు అసలు మీ శరీరం మీద మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మీ దేవుడు అని చెప్పింటాడు మీ దగ్గర. కానీ దేవుడు దేనితో చూస్తున్నాయి? కళతో చూస్తున్నాం అంతే కదా. ఒక నిజంగా కనిపించాడు మీ కళతో చూస్తున్నాం, మీ కళ్ళు కాదు ఈ దేవుడు కాదు అని భగవంతుని చెబుతాంటే ఆ కనిపించే దేవుడు ఏం చూస్తాడు? నేను చూస్తావు, చూస్తే నేను ఎంతవరకు సంపడతాడు నీకు ఏరుగా ఉన్న దేవుడు కనిపించాడండి. లోపల అజ్ఞానం చాలా గొప్ప డాక్టరే కనిపించాడు నాకు, నాకు రోగం ఫాలైనా కలిసి వచ్చింది అండి. అసలు కనిపించడం నాకు గొప్ప డాక్టరే కనిపించాడు, కానీ నా అనారోగ్యం అనారోగ్యంగా ఉంది. ఏంటి అతని వల్ల నాకు ప్రయోజనం ఏంటి అసలు? మీకు దేవుడు నిజంగా కనిపించాడంటే మీ అజ్ఞానం పోతుంది? ఇది మీరు ఆలోచించండి. దేవుడు మీకు లోపల అజ్ఞానం ఉన్న కాలం మీరు ఎన్ని జన్మలు ఎత్తున దుఃఖం వచ్చేస్తా ఉంటుంది. దాన్ని ఎవరు మీరు ఆఫ్ చేసుకోలేదు, దుఃఖాన్ని మీరు ఆఫ్ చేసుకోలేదు. లోపల అజ్ఞానం ఉన్నంత కాలం దుఃఖం వచ్చి తీరుతా ఉంటుంది. దుఃఖం ఎంతకాలానికి మీకు వస్తాను? అప్పుడు నరకం తప్పదు. ఇప్పుడే చచ్చిపోయిన తర్వాత నరకం ఎందుకు? ఇప్పుడు నరకం అనిపిస్తున్నాం దుఃఖం వస్తుందంటే. శరీరం పోయిన తర్వాత నరకం ఎందుకు? ఇప్పుడు దుఃఖం వస్తాను నరకం అనిపిస్తున్నట్టు కొంతమంది అంటారు. చచ్చిపోతే బాగుంటుంది నరకం అనిపించలేకపోతున్నాను అంటారు అనేక మంది. ఏం చెప్పి దుఃఖం ఇప్పుడు వస్తుందంటే దుఃఖం ఎప్పుడైతే వచ్చిందో నరకంలో ఉన్నట్టే. ఒక జ్ఞానిని తీసుకెళ్ళి నరకంలో పడేస్తాను కూడా వైకుంఠండి నాకు, నరకం కూడా వైకుంఠం. ఇంకో జ్ఞానిని తీసుకెళ్ళి నరకంలో పడేస్తే నరకం కూడా మీకు వైకుంఠం వైకుంఠం తిన్నా ఒకళ్ళ మీద ఇష్టంగా ఉంటుంది, ఒకళ్ళ మీద అయిస్తున్నాం. చూడండి అవి పోగొట్టుకోవడం మనసును జయించి మీరు ఎప్పుడైనా నేర్చుకోండి. మీ మనస్సు ఎంతేపు ఒకళ్ళ మీద ఇష్టంగా ఉంటుంది, ఒకళ్ళ మీద అయిస్తుంది ఉంటుంది, ఒకళ్ళ మీద ఇష్టంగా ఉంటుంది, ఒకళ్ళ మీద అయిస్తుంది. ఏమంటే ఆ దుమ్ము దురుకుపోతే మనసును జయించి మిమ్మల్ని సంతోషపరిచే మాటలు నాకు చెప్పడం లేదు, మీకు ఎతవు కలిగజేసే మాటలు చెప్పాలి. నాకు కావాల్సింది మీ సంతోషం కాదు, మీకు ఎతవు. లోకముంటే స్వప్నం అయినప్పుడు మీకు కనిపించే దేవుడు మీకు స్వప్నంలో భాగం అంటే మన దేహానికే మన భక్తులు, దేవుడు భక్తులు కాదు. మన అహంకారాన్ని పెంచే మాటలు చెబితే మనకు సంతోషం ఉంటుంది. దానికి మనకు పరమాత్మను తెలుసుకోవడానికి ఒకటోడు ఏదో మంచి మాట చెబితే మనకు సంతోషం కాదు. మన అహంకారం పొంగి మాట చెబితే మనకు సంతోషం వస్తుంది. ఇంకా మనకి దేవు మధు ఉన్న పరమాత్మ కంటే మన అహంకారానికి మనం ఎక్కువ ఇష్టం పడుతున్నాం. నేను మీకు నిజం చెబుతాను అనుకోండి, మీరు సంతోషించరు. మీకు మనసులో ఏది ఇష్టమో చెప్పి సంతోషిస్తారు, అది అబద్ధమైన సార్. నేను ఒక మాట, ఒక నిజమైన మాట చెప్పాను అనుకోండి, నేను చెప్పింది నిజమైందని మీరు సంతోషించరు. అది మీలో కొంతమంది నచ్చింది, మీకు నచ్చింది కాబట్టి సంతోషిస్తారు. అది నిజమైనప్పటికీ మీకు నచ్చకపోతే మీరు సంతోషించరు. బాగాలేదు ఇక మీరు గ్రహించండి, నేను ఒక మాట నిజం చెబితే ఆ నిజాన్ని మీరు మీ మనస్సుకు నచ్చితే అది నిజమైన, అది నిజమైనప్పటికీ మీ మనస్సుకు నచ్చలేదు అనుకోండి వదిలేస్తాను. ఇంకా ఆ నిజం ప్రధానం కాదు, మీ మనస్సు ప్రధానం. ఇక్కడ మనిషి బాగా చదువుతున్నాడు. మీకు నిజానికంటే మీ మనస్సే ముఖ్యం, అహంకారమే ముఖ్యం, మీ దేహమే ముఖ్యం. మన ఆత్మ కేంద్రంలోంచి పని, అహంకార కేంద్రంలోంచి, దేహ కేంద్రంలోంచి, మనస్సు కేంద్రంలోంచి పనిచేస్తున్నాం. ఆత్మ కేంద్రం నుంచి అది పని చేయట్లేదు. మీ దేహాన్ని మరిచి, మీ మనస్సును మరిచి, మీ అహంకారాన్ని మరిచి, మీ వాసనను మరిచి మీ నిజాన్ని ప్రేమించగలరా? మీకు నచ్చకపోతే అది అబద్ధం. అబద్ధాన్ని మీరు పైకి అనపోయి మీకు 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 దాన్ని స్వీకరించండి. ఏం చేసి స్వీకరించరు? మీ మనస్సును నచ్చలేదు కాబట్టి. అంటే మీ మనస్సు ముఖ్యం, నిజం ముఖ్యం, మీకు మనస్సు ముఖ్యం. అంటే మనస్సును దాటలేకపోతున్నారు. మనసును దాటలేని వాడు జ్ఞానం ఎలా ఉంటుంది? ఒక 100,000 రూపాయలు పెట్టి గుడి కట్టమంటే కడతారు, కానీ ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చొని ఆలోచించమంటే ఎవడో ఆలోచించండి. 100,000 రూపాయలు గుడి కట్టేయండి, మా మారుపిల్లి రామాలయం కట్టమంటే కట్టేస్తారు, లేకపోతే తూర్పేటలో విష్ణువాలయం కట్టమంటే కడతారు, ఇంకోసారి శివాలయం కట్టమంటే కట్టారు. ఆ కట్టేవాడిని 2 నిమిషాలు కూర్చొని ఆలోచించమని అంటే తన మనస్సును తను 2 నిమిషాలు నిగ్రహించుకోవడం కంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టి శివాలయం కట్టమడి ఇష్టం. ఇదే మాయ. మీరు ఆలోచించిన అందుకే ఆచార్యవాడు ఏమన్నారు, ఎలా ప్రశ్న అంటే మంచి సబ్జెక్ట్ వచ్చింది. మనస్సును నిగ్రహించడం మనిషికి చాలా కష్టం అని చెప్పాడు. 1,00,000 రూపాయలే 10 లక్షలైనా ఖర్చు పెట్టి ఒక శివాలయం కట్టమంటే కడతాడు, కానీ 1-2 నిమిషాలు నీ మనస్సు నిగ్రహించుకుంటాడు చేయడానికి. కంటిలు వేసి విగ్రహాలు వేయించుకుంటున్నాడు. మీరు విగ్రహాలు వేయకపోతే కంటిన్యూగా చెప్పించుకున్న కంటి వేసి విగ్రహం వేయండి, ఆ సెంటర్లో ఎక్కడ నా విగ్రహం వేయండి అని చెబుతున్నారు. భగవానికి 2 సంవత్సరాలకి శరీరం ఇచ్చి పెడతారని ఎవరు చెప్పాడు? సొంతంగా స్వామి మీ విగ్రహం సాధారణకి ఇంచుమించుగా తయారైపోయింది మెడ్రాస్. విగ్రహం తయారైపోయింది, ముక్కు కళ్ళు అన్ని తయారైపోయి ఇంక తేవటమే మెడ్రాస్ నుంచి. రాత్రి ముందు మీ విగ్రహం పెడతారట, మీ విగ్రహం తయారైపోయింది అంటే భగవాన్ సంతోషిస్తాడు. నాకు అతని ఉద్దేశం నేను చూసి వచ్చానని స్వామి మెడ్రాస్ లో అప్పుడే తయారు చేసే ఆర్టిస్ట్ ఇంకా మెడ్రాస్ నుంచి మోసుకురావటం తిరుగుణం రా, మీ విగ్రహం ప్రతిష్ట ఇస్తారట మరి ఏ వామండు రామసారెడ్డి గారి చేత, ఎవరి చేత, ఏ ముఖ్యమంత్రి గారి చేత మీ విగ్రహం ప్రతిష్ట ఇస్తే మీ విగ్రహం తయారైంది అంటే ఈయన సంతోషిస్తాడని నా భక్తుల ఉద్దేశం. భగవాన్ అన్నారు అవును మరి రాతి మనుషులకు రాతి విగ్రహాలు ఉండాలి. అవును మరి రాతి మనుషులకు రాతి విగ్రహాలే ఉండాలి. దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదు? రాతిలోని దేవుని చూడటం ఇష్టం రాతి మనుషులు. ఆ శివుడు నిజంగా రక్త మాంసాలతో ఇక్కడికి వస్తే గౌరవించరండి, ఆ విగ్రహంలో చూడటం వీళ్ళకి ఇష్టం. అవును మరి రాతి మనుషులకు రాతి విగ్రహాలే ఉండాలి. మీరు ఒక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఏ మహాత్ముల దగ్గర కూర్చుంటే మీకు శాంతిగా ఉంటుందో, మీరు ఎవరి దగ్గర కూర్చుంటే మీరు నిగ్రహించుకోవడానికి మీ మనస్సే కనపడదు, మనసు నిగ్రహించుకోవడం వాళ్ళు నిగ్రహించుకోవడానికి మీ మనసు మీకు కనపడదు, వాడే నిద్రమైన మీకు కొండ గుర్తు చూసినాను. ఎవరి సమక్షంలో కూర్చుంటే మీకు శాంతిగా ఉంటుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే అసలు నిగ్రహించుకోవడానికి మీ మనస్సు అంటూ కనపడదు, వాడే నిజమైన మహాత్ముడు. మీకు ఎంత విద్య ఉంటే ఏమి లాభం అండి, ఎంత ఐశ్వర్యం ఉంటే ఏమి లాభం, ఎంత కీర్తి ఉంటే ఏమి లాభం, ఈ ప్రపంచానికి కిరీటం లేని చక్రవర్తితో సమానం అయినప్పటికీ, కిరీటం ఉన్న చక్రవర్తి అయినప్పటికీ మీకు ఎంత ఉంటే ఏమి లాభం? మీకు శాంతి లేదు, మీకు చాలా ఐశ్వర్యం ఉందండి. మీ ఐశ్వర్యం మీకు దుఃఖం రాకుండా ఆపు చేయడం లేదు. అవి ఏంటి ఐశ్వర్యం యొక్క ఉపకారం ఏంటి? అది నేను మిమ్మల్ని అడిగి, మీకు చాలా ఐశ్వర్యం ఉంది, కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, మీ ఐశ్వర్యం మీకు దుఃఖం రాకుండా ఆపు చేయడం లేదు, అవి ఐశ్వర్యం యొక్క ప్రయోజనం ఏంటి? లేదా మీలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మీ చదువులు మీకు దుఃఖం రాకుండా ఆపు చేయటం లేదు, మీ చదువు యొక్క ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఏమంటే ఏం అక్కర్ల తిండి ఉంటే చాలు, గుడ్డు ఉంటే చాలు, నీడ ఉంటాను నీడ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అంటారు. అయితే ఇక్కడ మీరు ఆలోచించాలి, మరి తిండి గుడ్డ నీడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ స్వప్నం ఏంటి? మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఈ బేసిక్ నీడ్స్ అంటారు, అంటే ప్రతి మనిషికి తిండి అవసరం, కట్టుకోవడానికి గుడ్డ అవసరం, ఉండటానికి నీడ అవసరం, రైటే. ఈ మూడు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ మూడు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అయితే మీరు ఎందుకు సుఖం కాలేరు? మీరు బాగా ఆలోచించి చెప్పారని కాదు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మనం. ఇంకే మేము రాముడి దగ్గర తీసుకెళ్ళడానికి ఇష్టం లేదు, రాముడి జ్ఞాపకం వచ్చారు మీరు అయోధ్య జ్ఞాపకం వస్తుంది, మీరు ఇప్పుడు భీమవరానికి పెట్టి అయోధ్య చేసిపోతారు అందరూ, అది ఎందుకు నాకు భయం వేస్తాను? ఓ కృష్ణుడి పేరు వచ్చేదానుకోండి, కృష్ణుడి పేరు వచ్చేవాడికి మరి బృందావనం వెళ్ళిపోతారు, ఆ బృందావనంలో చెట్లు ఎంత బాగున్నాయి బాగున్నాయి, మీ మనసు ఉందా? ఈ మనసు ఎంత చేపు వాటికి ఇంటి అర్థం చూస్తుంది, మనసు ఏం చేస్తుంది? నిన్న బృందావనం పంపిస్తే మన జోలికి రారు కదా అనుకుంటుంది. మన మనసు ఏం చేస్తుందంటే నిన్నది అయోధ్య గింటేస్తే రాముడు గొప్పవాడు అక్కడ కూర్చుంటారు, బృందావనం గింటేస్తే అది కృష్ణుని పాటలు పాడుతూ అక్కడ కూర్చుంటారు, లేదా అరుణాచలం వైపు గింటేస్తే కొండ చుట్టూ తిరుగుతాను మనసు, మనం జోలికి రారనుకో, మనసు ఎంచేపు ఏం చేస్తాను? దాని జోలు రాకుండా మీరు ఎంచేపు నామం చేసుకున్నారు ఏమి అంటాడు? నేను అయోధ్య అంటాను మీకు రాముడు జ్ఞాపకం వస్తాడు, అది మనసు ఏమనుకుంటున్నా ఫోన్లో ఇది రాముడు తెలుసుకుంటున్నాడు, మన జోలికి రావటాలి చదువు మనం, దాని జోలికి రాకుండా మీరు ఏ దేవుని యేసుక్రీస్తుని తలపెట్టుకున్నా దానికి అర్థించలేదు, బుద్ధిని తలపెట్టుకుని దానికి అర్థించలేదు, దాని జోలికి వచ్చారంటేనే అక్కడ స్ట్రగుల్ ఏర్పడుతుంది, పోరాటం ఏర్పడుతుంది. అది జీవితం ఎక్కడ పోరాటం ఎలా ఉంటుంది మీరు చూసారు? అసలు ఇచ్చే మనసుని మీరు ఎదుర్కొంటే సార్, రాముని స్మరిస్తున్నారు, కృష్ణుని స్మరిస్తున్నారు, కానీ మీ మనసుని మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటే దాని పోరాటం ఎలా ఉంటుందో చూడటం. నువ్వేం సముద్రం అరగటాడు, హనుమంతుడు ఉరికాడు, నువ్వు గొప్ప గురికేశాడని పురాణం చదివి గొప్ప గురికి, నీకే నీకు నచ్చని మనం ఎక్కడ కూర్చున్నాం కదా, పడితే ఆడే పడతాడు సముద్రం మధ్యలో. మన మాట ఏంటి, నా సమస్యది మన మాట ఏమిటి? ఇక్కడ నిజంగా రాముడు చాలా హనుమంతుడు సముద్రాన్ని ఉరికేశాడండి, హనుమంతుడు చాలా గొప్పవాడండి, శివుడు అవతారం అండి నిజమే, కానీ ఎందుకు నీకు దుఃఖం వచ్చాడు? వాడు గొప్పవాడు అయితే హనుమంతుడు శివుడు అవతారం అయితే రాముడు అవుతాడని నీకు తెలిసినాను. భగవద్గీతలు చదివి వాళ్ళు ఉన్నారు కదా, భగవద్గీత ఏం చెప్పాడు కృష్ణుడు? నన్ను తెలుసుకోండి అని చెప్పాడు, నీకు గీతలు 700 శ్లోకాలు అని చెప్పిందంటే నన్ను తెలుసుకోండి, నన్ను ఇంకా కాళ్ళు చేతులు పొట్ట తెలుసుకోమని
చెప్పండి. కాదండి, మనకున్నాయి కాళ్ళు, మనకు ఉన్నాయి చేతులు, మనకే పడుతుంది. అంటే నన్ను తెలుసుకోండి అంటే అర్థం ఆయన శరీరాన్ని తెలుసుకోమనే. అది డాక్టర్ గారిని తీసుకొచ్చి కృష్ణుని శరీరాన్ని కూడించాలా? మన శరీరం ఏముందో కృష్ణుని శరీరంలో అలాగే ఉంది. కృష్ణుని శరీరం కూడా బాణం కొట్టి బాణం పెట్టి కొడితే పడిపోయింది. నన్ను తెలుసుకోండి అంటే శరీరాన్ని తెలుసుకోమనే. మీరు తత్వం దగ్గరికి ఎందుకున్నారు? నన్ను తెలుసుకొని నన్ను తెలుసుకొని చేత పొడిగిన చేతి నన్ను ఏంటి అని శరీరాన్ని లేదా అని కళ్ళును లేదా ముక్కును తెలుసుకోమని. మనకు లేవో ముక్కు కళ్ళు చేతులు. మీలో ఆత్మగా ఉన్న కృష్ణుని తెలుసుకున్నాం. నన్ను తెలుసుకోండి అని ఉద్దేశం ఏంటి? మీలో ఆత్మగా నేను ఉన్నాను, అదే తెలుసుకున్నాం. ఆత్మను తెలుసుకోమని చెప్పడానికి నన్ను తెలుసుకోండి అని చెప్పాడు. మీరు చూడండి, మనకు ఒకసారి హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఒక రోజు కొంచెం భక్తి ఎక్కువగా ఉన్నట్టు, ఒక రోజు తక్కువగా ఉన్నట్టు, కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది. ఇవాళ భక్తి చాలా బాగుంది, మన మనసు బాగానే, మళ్ళీ రేపు తగ్గి తేడా వచ్చేస్తే ఇవన్నీ అహంకారం వస్తున్నాను. ఇవాళ బాగా ఉంది అనిపిస్తుంది, మళ్ళీ రేపు తేడా వచ్చేస్తాను, ఇవన్నీ అహంకారం ఎక్కడ చేస్తాను. భగవాన్ దగ్గరికి వచ్చి ఒక నాడు కూర్చుని స్వామి అరవింద ఘోష్ గారి ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ యోగం నేర్చుకున్నాం. గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళాం, అక్కడ ఏమో ఆహారం ఏమో నేర్చుకున్నాం. శివానంద దగ్గరికి మీకు వెళ్ళాం, ప్రాణాయామం నేర్చుకున్నాం. ఇంకొకటి ఎవరి దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఇంకోటి నేర్చుకున్నాం. రామదాస్ గారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ నామం చేతులు నేర్చుకున్నాను స్వామి. ఇక్కడ ఇవన్నీ తిరిగి ఎదురుకి వచ్చాను స్వామి అన్నాడు. సరిగ్గా మాటలు చెప్పడం పూర్తయింది, అందరూ భోజనానికి గంట కుట్టారు. అది భగవాన్ నరకం, ఇక్కడ మనం అందరం కలిసి భోజనం చేద్దాం అన్నారు. దాని ఇంకా ప్రాణాయామం ఎలా దిగ పెడతారు కానీ, ప్రాణాయామం కూడా మనస్సు నిగ్రహించుకుని ఒక సాధన. అది చేసుకుంటే చేసుకోవచ్చు. భగవాన్ దగ్గర ఏం చేసేటప్పుడు ఒకడు ఇలా గాలి పీల్చుకుంటాడు అంటే కుంభకం ఉంటుంది కదండి, ఇలా గాలి పీల్చుకుని 8 నిమిషాలు లోపల ఉంచాలి. ఏదో ప్రాణాయామం లెక్క ఉంది అంటే 2 సెకండ్లు గాలి పీల్చుకోవడం, 2 సెకండ్లు గాలి కుందించడం, మళ్ళీ పీల్చుకున్న గాలి ఎంత స్లోగా విడిచిపెట్టడం, దానికి లెక్క ఉంది. ఈ భగవాన్ దగ్గర ప్రాణాయామం ఇంటికి చెప్పండి. వాళ్ళు ఏం చేసేటప్పుడు భగవాన్ దగ్గర ప్రాణాయామం చేస్తూ గాలి పీల్చుకుని అలా దగ్గరకు పీల్చేటప్పుడు అది నిలబెట్టాలి కుంభకం. స్వామి స్వామి ఆగటలేదు, స్వామి స్వామి ఈ గాలి ఆగటలేదు అన్నట్టు గదవ నరకం మొత్తాన్ని పోతూ గొడవలు పోనన్నారు. స్వామి స్వామి గాలి అంటే గాలి ఆగటలేదు అన్నట్టు, అంటే కొమ్మకు నిలబెట్టాలి అని చెప్పారు. అప్పుడు గదవ నరకం మొత్తాన్ని పోతూ గొడవలు పోతున్నారు. అంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రశ్న ఏమిటో చేస్తారు చాలా మందికి. అందుకు నేను చెబుతాను ఈ మాట, మర్మం మనసులో ఉందో బయట ఉందో మర్మం? మర్మం అనేది మనస్సులో ఉందా బయట ఉందా? మర్మం మనస్సులో ఉందా, దాన్ని విడదీసుకుంటే నేను మాయిపోతాను. మాయని జయించను అంటారు, అంతే కదా. ఎవరు చెప్పినా మాయని జయించను, మాయ మా ఎక్కడ ఉంది జయించాను? మీ మనస్సే మాయ. నువ్వు బాగా అర్థం చేసుకుని మాయని జయించను, మాయని జయించను, మాయని జయించడానికి ఎక్కడ ఉంది? బయట ఉందా జయించడానికి? వెళ్ళి తుపాకులు పెట్టుకుని వెళ్ళటానికి నిజంగా బయట ఉండి వాడికి చాలా మంది జయించిద్దరు. అది బయట ఉందా? మీ మనస్సు మాయ. మీ మనసును తీసే చూడండి, మా ఎక్కడుందో చూడండి చెప్పండి. మీ మనసును తీసేందుకు మా ఎక్కడుందో చెప్పండి. మనసు లేని వాడికి మాయ లేదు, మనసు లేని వాడికి మాయ లేదు. రామాయణంలో వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడంటే, ప్రపంచంలో నువ్వు మాయనంతా తీసుకొచ్చి డబ్బులు పెట్టాడని చెప్పాడు బాబు. ప్రపంచ వాల్మీకి రామాయణ వాల్మీకి చెప్పిన మాట నేను కలిసి చెబుతాను. ప్రపంచంలో నువ్వు మాయనంతా తీసుకొచ్చి డబ్బులు పెట్టాడు. అంచేది మీరు ఏ ఊళ్ళో చూసినా, ఏ కుటుంబంలో చూసినా డబ్బు గురించి పెట్టారు. మీరు చూడండి, ఏ కుటుంబం చూడండి, ఏ ఊరు చూడండి, అన్నదమ్ములు చూడండి, తండ్రి బిడ్డలు చూడండి, కోర్టులకు వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా డబ్బు గురించి పెట్టారు. ఇంకెట ప్రపంచంలో మా ఎంత డబ్బులు ఉందని చెప్పాడు వాళ్ళని. మిమ్మల్ని తెలుసుకోవడం కోసం మీరు పూజ చేస్తున్నారు, మీరు దానాలు చేస్తే మీ తెలియటం లేదు, మీరు మిమ్మల్ని తెలుసుకోవడం కోసం దానాలు చేస్తున్నారు. మీరు భక్తి చేస్తున్నారంటే అది మీకు తెలియటం లేదు, మీరు తెలుసుకోవడం కోసం మీరు భక్తి చేస్తున్నారు. మీరు ఎడతవాడికి ఉపకారం చేస్తున్నారంటే అది మీకు తెలియటం లేదు, మిమ్మల్ని తెలుసుకోవడం కోసం ఉపకారం చేస్తున్నారు. ఈ చేసే పనులన్నీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం జరిపే పోరాటం. కానీ చెడ్డవాడు చెడ్డ చేయడం కూడా సుఖపట్టడం కోసం ఇది మర్చిపోకండి. ఒక దుర్మార్గం ఉన్నాడు, అది చెడ్డ పనులు చేస్తుంటాడు, ఎందుకు చెడ్డ చేస్తున్నాడు? వాడు మనకు దుర్మార్గం కింద కనుకొచ్చు, వాడు సుఖం ఇది ఇది చెడ్డ చేస్తే మనకు సుఖం వస్తున్నాడు, ఆడు సుఖం కోసమే చేస్తున్నాడు. ఇది బాగా ఆలోచించండి. మీరు
ఒక చెడ్డ మనిషి చెడ్డ చేస్తున్నాడంటే మనకి ఏమనిపిస్తుంది, ఇంత దుర్మార్గం చేశాడనిపిస్తుంది, నీకు అనిపించవచ్చు. ఈ దుర్మార్గం చేస్తే మనం సుఖపడవచ్చు, వాడు చేస్తున్నాడు అది, అక్కడ కూడా వాడు సుఖమే కావాలి, వాడు కూడా ఆ చెడ్డ కూడా వాడు సుఖం కోసమే చేస్తున్నాడు. ఇది ఇక్కడ గ్రహించాలి మనిషి ఏంటంటే తన తెలియకుని తన సుఖాన్ని కోరుతున్నాడు చెడ్డ ద్వారా కూడా. ఒక మనిషి ఇంకో మనిషిని సంతోషించినప్పుడు కూడా వాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు, ఆ మనిషిని సంతోషిస్తే నేను సుఖపడతాను అనుకుంటున్నాడు, వాడు సుఖాన్ని తర్వాత దుఃఖం రావచ్చు అది వేరే విషయం, కానీ సుఖం వస్తుంది కూడా పని చేస్తాను లేదా వాడు చేయదు. దేవుడు కావాలనుకుంటున్నాడు కానీ అబద్ధం, దేవుడి కాదు కావాల్సిన సుఖం కావాలి ప్రతి మనిషి, దేవుడి కావాలని కూడా అబద్ధం అది, ప్రతి మనిషికి సుఖమే కావాలి. సుఖం చెడ్డవాడు కూడా సుఖపడడంలో చెడ్డ పని చేస్తున్నాడు, కానీ దాని చివరికి దాని అది తెలియక చేస్తున్నాడు, దానివల్ల దుఃఖం వస్తున్నాడు. చెడ్డవాడు అనుకోవడం సుఖం వస్తుంది చెడ్డ పని చేస్తున్నాడు, వాడికి సుఖపడ్డం దానివల్ల దుఃఖం వస్తుంది, వాడి విషయం తెలియక సుఖం వస్తుందని చేస్తున్నాడు, సుఖం వస్తుందని చేయబోదు, సుఖం వస్తున్నాడు అనుకోకపోతే చెడ్డ పని వాడు చేయదు. మీరందరూ అనుకుంటున్నారు మనందరం దేవుడి యొక్క భక్తులం, దేవుని ప్రార్థిస్తున్నాం, దేవుడు దేవుడి కోసం కాదు, మీరు సుఖపట్టడం కోసం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం దేవుని ప్రార్థిస్తున్నాం. మీరు సుఖం లేనప్పుడు దేవుడు ఏంటి, దేవుడు వల్ల మీకు ఉపకారం ఏంటి, దేవుడు కనిపిస్తాడండి మీకు సుఖం లేదండి, ఆ దేవుడు మీరు ఏం చేసుకుంటారు, ఇక్కడ సబ్జెక్ట్ ఆలోచించండి, మీరు మీకు సుఖం లేదు, దేవుడు నిజంగా కనిపిస్తాడు, కనిపించడం వల్ల మీకు ఆ సుఖం దుఃఖం పోదు, ఏంటి ఆ దేవుడు మీరు ఏం చేసుకుంటారు. కానీ సృష్టిలో కమ్యూనిస్టులు అవనండి, కాంగ్రెస్ వాళ్ళు అవనండి, తెలుగుదేశం వాళ్ళు అవనండి, రాజులు అవనండి, బ్రాహ్మణులు అవనండి, నాకు సుఖం అక్కర్లేదని చెప్పి మనిషి ఉన్నాడండి సృష్టిలో. ఈ విశాలమైన ప్రపంచంలో ఈ 150 దేశాల్లో నాకు సుఖం అక్కర్లేదని చెప్పి మనిషి ఒకడున్నాడు. మీరు హేతువాదులు, హేతువాదులకు సుఖం అక్కర్లేదండి, నాస్తికులకు సుఖం అక్కర్లేదా, ఆర్థికులకు సుఖం అక్కర్లేదా, నాకు సుఖం అక్కడ దేవుడు అక్కర్లేదని చెప్పి దేవుడు లేడు, నాకు దేవుడు అక్కర్లేదని చెప్పి వాళ్ళు ఉన్నారు, కానీ నాకు సుఖం అక్కర్లేదని చెప్పి స్త్రీ కానీ నాకు సుఖం అక్కర్లేదని చెప్పి పురుషుడు కానీ లోకంలో ఎక్కడైనా కనిపించారు. ఇప్పుడు కళ్ళకు కనుక్కుని దేవుడు ఏం తెలుస్తాడని మనకి, కళ్ళకు కనిపించే మనుషుల్ని మనం కొలత కొలవలేనప్పుడు కళ్ళకు కనపడిన దేవుడు ఎలా తెలుసుకుంటున్నాం. మేనస్టార్ చెబుతాండి అని మనకు పాఠం రానప్పుడు మనం సొంతంగా చదివితే ఇంకేం అర్థమవుతుంది, మేనస్టార్ పాఠం చెబుతాండి అని మనకు అర్థం అవ్వకపోతే మనం సొంతంగా చదువుకుంటే ఇంకేం అర్థమవుతుంది. అసలు ఏమనుకుని అనుకోని మాట వస్తాను, మీ దేహంతో పనే ఉండదు, ఓకే మీ జాగ్రత్తగా ఆలోచించండి. మీరు అయోధ్య వెళ్ళదు, బృందావనం వెళ్ళదు, కంచి రాదండి, అరుణాచలం కూడా వెళ్ళదు, మీకు అసలు కోరికలు ఏమి లేవంటే మీకు దేహంతో పని. నేను భీమవరంలో మనం కౌన్సిలర్ రావాలంటే ఇప్పటి నుంచి జనాన్ని కట్టుకోవాలి పని, అది ఏదో పని. అసలు ఏ రకమైన కోరిక మీకు లేదనుకోలేదు, తహసీల్దారు ఉద్యోగం చేయాలని లేదనుకోలేదు, అసలు ఏ రకమైన కోరిక మీకు లేదు అనుకోండి, మాట వస్తుంది మీకు దేహంతో పని అని చెప్పండి. దేహంతో బస్తా బరువు ఒక నెత్తి మీద పెడితే అనుకుంటాడని ఎప్పుడు దింపేయాలనుకుంటాడు, ఓ బస్తా బరువు కనుక ఒక నెత్తి మీద పెట్టే మన కూరువాడికి రైల్వే స్టేషన్ దగ్గర పెట్టి ఇస్తాం ఒక రూపాయి అంటే ఇచ్చి, అది ఏమనుకుంటాడు ఈ పెట్టి ఎప్పుడు మన నెత్తి మీద ఉంటే బాగుండడు అనుకుంటాడు మేస్తారు, అది ఏమనుకుంటాడు ఈ పెట్టి ఎప్పుడు ఈ రిక్షాలో పెట్టేద్దాం అనుకుంటాడు, కానీ ఈ పెట్టి ఎప్పుడు మన నెత్తి మీద ఉంటేనే బాగుండదు, అసలు ఎప్పుడు మన నెత్తి మీద ఉండాలనుకుంటాడు ఆ పెట్టి. కూలివాడికి మనం ఆ నెత్తి మీద పెట్టి పెడితే ఆ పెట్టి ఎప్పుడు దించేద్దాం అనుకుంటాడు, జ్ఞానికి తన దేహం అలా ఉంటున్నారు. ఈ మధ్యన ఒక ముసలమ్మ గారు పోయారండి, ఈ ముసలమ్మ గారు పోయిన వార్త ఇంకో 100 ముసలమ్మ గారు తెలిసిందండి, మీరు ముసలమ్మ గారు కనిపిస్తున్నారు, ఎదురుగొని మీరు కూర్చున్నారు ముసలమ్మ అంటే జ్ఞాపకం వస్తున్నారు. ఒక ముసలమ్మ గారు పోయారని నిజం చెప్పి నేను కథ చెబుతున్నాను అనుకోకండి, జాగ్రత్తగానే అండి, సైకాలజీ ఎలా ఉంటుంది, ఒక ముసలమ్మ గారు పోయారండి ఈ మధ్యనే, మీ ముసలమ్మ గారు చుట్టాలకి అంటే ఆ ముసలమ్మ గారు పోయినట్టు ఆ ముసలమ్మ గారు చుట్టాలకు ఇంకో ముసలమ్మ గారు తెలిసిందండి, ఆవిడ 100 ఉన్నాయండి. ఈ వార్త తెలిసాక రోజు ఏడిపోయినట్టు నాకు కూడా చావు వచ్చేస్తున్నాను, చావు ఆ భయం చావు కూడా అడిగి ఆ ముసలమ్మ పోయింది మా చుట్టం కదా నేను కూడా చచ్చిపో, ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారండి, 100 వచ్చిన ఆరోగ్యం అంటే ఏంటో వార్త తెలిసిందండి, ఇవి కాదు మనం మన చుట్టాల ముసలం చచ్చిపోయిందని ఈ రోజు రాత్రి ఒకటి ఏడిపోతుంది నా మా నేను కూడా నాకు కూడా చావు వచ్చేస్తున్నాను. మీరు ఆలోచించారు 100 వచ్చినాయి కదా, ఆవిడ దగ్గర 300 కూడా ఉన్నారు, నిజంగా చచ్చిపోతే నష్టం ఏంటి వాడికి, మీరు బాగా ఆలోచించాలి ఇక్కడ విషయం. ఆవిడకి ఇంకా నిజం మంచం పెట్టి వయసు బతుకున్న సుఖం లేదు, హేతువాదం ఆలోచిస్తే కానీ ఇంకా బతకాలని కారణం అని చెప్పండి. ఇక్కడ మన అందరం కూర్చొని ఎవరైనా చచ్చిపోవాలండి ఎవరికైనా, ఇక్కడ కానీ ఇక్కడ మనం అందరం ఇక్కడ కూర్చున్నాం ఎవరికైనా చచ్చిపోవాలండి, అవసరం అయితే 10 ఏళ్ళు పడేసాను రాజమీరే నిలిపోవాలని చచ్చిపోవాలని అనుకుంటుందండి. 10 ఏళ్ళు కలిగిన ఎకరం పొలం అందేసి ఎకరం పొలం అమ్మేసి నిద్రాసు రాజలేరు వైద్యం చేయించుకోవాలంటే చచ్చిపోవాలంటుంది ఎవరికి? ఇక్కడ హేతువాదం ఉన్నాను నేను చచ్చిపోవాలి ఎందుకు బతుకుండాలి, బతికింటే మనం చేసి ఎందుకు బతుకుండాలనుకుంటున్నాను? నేస్తారు మీరు మాట్లాడండి. అందుకనే బతుకుండాలనుకోండి, చచ్చిపోవాలనుకోవాలి, బతుకుండాలనుకోండి, నా ఎందుకు బతుకుండాలి? మనం మనం బతుకుని ఉద్ధరించేది ఏంటి? సంవత్సరం 10 బస్తాలు బియ్యంటి అంటున్నామండి, కానీ సంవత్సరం 8 బస్తాలు బియ్యంటి అంటున్నామండి, 10 బస్తాలు బియ్యం తింటున్నాం. మీరు ఎందుకు ఆలోచించరు ఇది? మీరంటే ఇప్పుడు రామాయణం గురించి ఆలోచిస్తున్నారు, దశరథ కొడుకు రాముడు, రాముడు తమ్ముడు లక్ష్మణుడు ఆలోచిస్తున్నారు, మరి అయితే మంచిదే. ప్రతివాడు బతకాలని అనుకుంటున్నాడు, చచ్చిపోవాలని ఎవడో ఎందుకు అనుకోడు? చచ్చిపోవాలని ఎందుకు అనుకోడు మనిషి? అది మిమ్మల్ని అడిగింది నేను. బతికుండాలని ప్రతివాడు 100 ఏళ్ళు ముసలాం కూడా నేను ఇంకా బతకాలని అనుకుంటాను. నేను చచ్చిపోతే నష్టం ఏంటి? ఆవిడ చేయ ఆవిడ చేయవలసిన పెళ్ళన్నీ చేసేసింది, ఆవిడకి సంపాదన లేదు, ఎర్నింగ్ మెంబర్ కాదు ఫ్యామిలీకి, ఊరు పొమ్మంటుంది, వలకారు రమ్మంటుంది. ఇంకేదంటే మనం బతకాలని ఎందుకు అనుకుంటున్నామంటే మనలో నిజమైన ఆత్మకు చావు లేదు, శరీరానికి చావు. మనలో నిజమైన ఆత్మకి చావు లేదు, చావు అది మనం, అది మనం కాబట్టి నేను చావకూడదని చావకూడదు అనుకుంటున్నాను. మన శరీరం వచ్చేస్తున్నాను, మన శరీరం కాదు, మన మనస్సు కాదు, మన నిజమైన ఆత్మ లోపల నిజమైన ఆత్మ ఇంగొచ్చాలి. దానికి చావు లేదు, దానికి చావు లేదు అని సంగతి, అది మనకు అనుభూతి లేదు కానీ దానికి చావు లేదు, అది మనకు చావు లేని వాళ్ళమే. అంటే నాకు చావు రాకూడదు, చావు రాకూడదు, చావు రాకూడదు అనుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడితే అప్పుడు కూడా తన సుఖం కోసం చావాలని కోరుకుంటాడు. ఇంకే అది ఈ రోగంతో బాధపడలేకపోతున్నాను కాబట్టి చావు కోరుకుంటాడేమో, కానీ తనకు ఆరోగ్యం ఉంటే ఎవడో చావు కోరుకు. అప్పుడు కూడా రోగంతో బాధపడేటప్పుడు కూడా తన చావు ఎందుకు కోరుకుంటున్నాడు? సుఖం కోసమే కోరుకుంటున్నాడు అక్కడ కూడా, తన సుఖం కోసం. ఎందుకంటే ఆత్మ నిజమైన సుఖం కాదు, తన దేహం కంటే తన సుఖం కోసం తన దేహం కూడా పోవాలనుకుంటున్నాడు. ఈ రోగం నన్ను శరీరం నన్ను బాధిస్తానండి, నేను సుఖపడటం లేదు, ఈ దేహం పోతే బాగుంది, ఈ రోగం తగ్గట్లేదు. అంటే ఏంటి? తన దేహానికంటే తన సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇంకొక లోపల నా ఆత్మ నిజమైన సుఖం. నా ఆత్మకు చావు లేదు, చావు లేదు కాబట్టి మనందరం ఇప్పుడు జీవించుండాలని కోరుకుంటున్నాం. ఆత్మకు దుఃఖం లేదు అంటే మనం దుఃఖంలో ఉండకూడదని కోరుకుంటున్నాం. ఆత్మ బాధించి కాదు, ఆత్మ స్వతంత్రమైన అంటే మనం అందరం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాం. అది ఎన్టీ రామారావు డిస్మిస్ చేసి అనుకుంటున్నారు, దానికంటే మీరు బాగా ఆలోచించాలి. డిస్మిస్ చేస్తే డిస్మిస్డ్ చీఫ్ మినిస్టర్, ఇలా 6 కోట్ల మంది జనం ఏమనుకుంటున్నారు? మన ఎన్టీ రామారావు భర్త చేశారు, మన ఎన్టీ రామారావు భర్త చేశారు. మీరు ఇందిరా గాంధీ కోళ్ళ మంచి ఎందుకు చూడరు? ఆవిడ ఏమనుకుంటాను, ఇంక ఎప్పుడైనా అడ్డొస్తాడు, ఓ దెబ్బకి వచ్చారనుకుని కొట్టేస్తాడు. ఇంకేత ఆవిడ దృక్పథం ఆవిడది, ఇలా 6 కోట్ల మంది అంటే ఏంటి? 6 కోట్ల మంది ప్రజల కంటే ఆవిడ అహంకారం అడిపిస్తుంది. మీరు బాగా ఆలోచించాలి ఇక్కడ. మీరు మీరు ఆవిడ కోణంలోంచి మీరు ఆలోచించడం లేదు. 6 కోట్ల మంది ప్రజల కంటే ఆ ధర్మం అధర్మం మొదలైంది, ఆవిడ అహంకారం అడిపిస్తుంది. ఆవిడ మనసులోనే నెరవేరాలి, ఆవిడ మనసులోనే నెరవేరాలి. చేతిలో 5 ఆయుధం ఉంది వేసేసి. అంటే ఏంటి? మీరు 6 కోట్ల మంది ప్రజలు ఏడిస్తే ఆవిడకి ఎందుకు? ఆవిడ సంతోషం అంటే ఆవిడ అహంకారం సంతోషించాలి. ఎందుకు పగ పెరగకూడదు? ఈ పగ పెరిగి కొద్దీ మనసు పెరిగిపోతుంది, ద్వేషం పెరుగుకుంటే మనసు పెరిగిపోతుంది. ద్వేషం ఎందుకు ఉండకూడదు? ద్వేషం పెరుగుతుంటే మనసు పెరుగుతుంది, పగ పెరుగుతుంటే మనసు పెరుగుతుంది, మనసు పెరుగుతుంటే మీకు దుఃఖం తీసుకుంటుంది. మళ్ళా మనసును జయించడానికి ఎన్ని మంత్రాలు, ఎన్ని యంత్రాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని మతాలు. చిన్న మనసును జయించడానికి ఎన్ని మంత్రాలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలు, ఎంతమంది అవతార పురుషులు, ఎంతమంది మహాత్ములు, ఎంతమంది యోగులు, ఎంతమంది ఋషులు, ఎంతమంది కవులు. మీరు నాకు చెడ్డ చేస్తున్నారనుకోండి, మీరు నాకు చెడ్డ చేస్తారని మీకు తెలియదు, మీ నెత్తి మీద మీరు ముక్కు వేసుకుంటున్నారు, అది మీకు తెలియదు. మీరు నాకు చెడ్డ చేసేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ నెత్తి మీద మీరు నిప్పులు వేసుకుంటారని సంగతి మీకు తెలియదు. మీకు అనిపించవచ్చు ఎవరి వాడు చెడ్డ చేస్తున్నా, వాడు ఏం మాట్లాడుతుండదు, కానీ మీ నెత్తి మీద మీరు నిప్పులు వేసుకుంటారు. మీరు నాకు ఉపకారం చేస్తే మీకు మీరు ఉపకారం చేసుకున్నారు, మీకు మీరు ఉపకారం చేసుకున్నారు, మీరు నాకు అపకారం చేస్తే మీకు మీరు అపకారం చేసుకున్నారు. పురాణం చదివినా, భగవద్గీత చదివినా, భగవాన్ మాటలు చదివినా, రామకృష్ణుడి మాటలు చదివినా, ఎంతమంది ఎన్ని గ్రంథాలు ప్రపంచంలో గ్రంథరాశంతో చదివినా మనసును నిగ్రహించుకున్నా చూపించండి. ఎన్ని గ్రంథాలు మీరు చదవండి, ఎంత అవతార పురుషుల కథలు చదవండి, మనసును నిగ్రహించుకుందని చూపించండి.
అన్ని పుస్తకాల్లోని మనస్సును నిగ్రహించుకోమని చెబుతుంటే మనస్సును నిగ్రహించుకోవడం మానేసి పుస్తకాలు చదవడం పనికని పెట్టుకుంటే మీ మనస్సు స్వాధీనంలోకి వస్తుంది. అందుకే ఆయన మీరు భగవద్గీత చదివారు, మనస్సు నిగ్రహించుకోమని చెప్పింది భగవద్గీత. మీరు మనస్సును నిగ్రహించుకోవడం మానేసి అసమాన భగవద్గీత చదువుతుంటే అనుకోండి, మీ మనసు నిగ్రహంలోకి వస్తుంది. మీ మనసు మీ లోపల ఉందా భగవద్గీతలో ఉందా? ఫలానా బిళ్ళ వేసుకుంటే తగ్గుతుందని ఉంది. ఆ బిళ్ళ మీరు మిగితే రోగం పోతుందా, లేదా బిళ్ళ ఫలానా రోగానికి ఈ బిళ్ళ, ఈ బిళ్ళ వేసుకుంటే రోగం తగ్గును, ఈ బిళ్ళ వేసుకుంటే రోగం తగ్గును, ఈ బిళ్ళ వేసుకుంటే రోగం తగ్గుతుంటే రోగం పోతుంది. దేనికి ఫలానా బిళ్ళ వేసుకుంటే రోగం తగ్గునని ఉన్న పుస్తకంలో ఉన్నమాట నిజమే. మీ బిళ్ళ నిండరు, నిన్నకున్న పుస్తకంలో చదువుతూ ఉంటారు, ఈ బిళ్ళకు తగ్గును, ఈ బిళ్ళకు తగ్గును, ఈ బిళ్ళకు తగ్గును, తగ్గుతున్న రోగం అది మిగితే కదా. పుస్తకాలు చాలా చదివేశాను, చదివేసే పుస్తకాలు ఏం చెప్పాడు, ఎన్ని పుస్తకాలు చదివి ఏం చెప్పాడు, మనసును నిగ్రహించుకోమని చెబుతాడు. మీరు మనసును నిగ్రహించుకోవడం మానేశాడు, పుస్తకాలు చదివితే పుస్తకాలు ఏం చేస్తాయి? పుస్తకాలు చదివితే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు, పొట్ట వెళ్ళిపోతుంది, దాని ప్రయోజనం లేదని చెప్పటం లేదు, పొట్టకి పొట్ట వెళ్ళిపోతుంది. ఇది మనసు మాట ఏంటండి? పుస్తకాలు చదవడమే కనుక మనసు, పుస్తకాలే కనుక మనసును నిగ్రహించే చెప్తుంది, మరి పండితులందరూ కూడా జ్ఞానులు అయిపోతున్నారు. రామకృష్ణ పరమాత్మ చెప్పాడు పండితుల గురించి, ఈ రాబందులు, రాబందులు చూడండి శవాలు అయితంటాయి ఆకాశంలో చాలా, మామూలు గడ్డల కంటే కాపుల కంటే మిగతా పక్షుల కంటే చాలా పైకి వెళ్ళిపోతాయి రాబందులు. రాబందులు అని చెప్పి మిగతా పక్షులు ఎక్కర్లేవట, కానీ ఏం చూస్తాయట, వల్లకాడ ఎక్కడ ఉందని చూస్తూ ఉంటాయి. వల్లకాడ ఎక్కడ అంటే దోళ అయినప్పుడు చచ్చిపోయిన దోళని తీసుకొని వల్లకాడలో పడేస్తూ ఉంటారు కదా. ఈ వల్లకాడ ఏ ఊరు వల్లకాడ ఎక్కడ ఉంది, ఈ రాబందులు ఏం చేస్తాను, ఎవరు ఎక్కడ శవాలు కనిపిస్తాయి, శవాలు ఇలా శవాలు కురుతుకుందామని చూస్తారు. పాపం శవాలు ఆటలకు ఆహార రాబం ఎగడ్డం మీద చాలా పైకి ఎగురుతాయట, కానీ దృష్టి ఎక్కడ ఉందట, ఈ వల్లకాడలు ఎక్కడున్నాయి, శవాలు ఎక్కడున్నాయి, మనం మళ్ళీ శవాలు తింటామని బాగుంది. మనం పైకి ఏమనుకుంటాం, మనకి ఇలా చూస్తాం, చాలా పైకి ఎగురుతున్నాయి అనుకుంటామట. అంటే అట్లా రాబందులు మనస్సు ఎక్కడ ఉంటుందో శవాల మీద ఉంటున్నారు పండితుల దృష్టి అని. అలా ఎంత గొప్ప చదువు చదివేశారండి, ఎంత పెద్ద చదువు చదివేశారు, మనం కోసం పండితుంది వాళ్ళ దృష్టి ఎక్కడ ఉందో మీరు చూశారు, వాళ్ళ దృష్టి కామని కాంచిన, ఎంత చదివినా ఏమి లాభం, వాళ్ళ దృష్టి కామని కాంచిన, ఎంతటి వారైనా కామని కాంచిన వాడు దాసులు అన్నాడు త్యాగరాజు. ఓ రామ, ఎంతటి వాడైనా కామని కాంచిన వాడు దాసుడే అని ఉపకారం. పుణ్యక్షేత్రాలు దర్శించడం ఎటువంటిది, అంతకంటే ఇచ్చి మహాత్ముని దర్శించుకున్నారు. మీరు కాశీలు గంగా నదిలో స్నానం చేయటం ఎటువంటిది, తీర్థయాత్రలు ఎటువంటివి, తీర్థయాత్రల వల్ల కూడా మీ మనస్సు నిగ్రహం పడిపోతే మహాత్ముని దర్శనాల మనస్సు నిగ్రహం అంటే తీర్థయాత్రల కంటే కూడా, తీర్థయాత్రల కంటే కూడా ఎక్కువ మహాత్ముల యొక్క సందర్శనం. ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ తిట్టేసినట్టు ఇలాగ అనుకుని కోపం, భగవాన్ తిట్టేశారు ఇంటికి వెళ్ళిన తర్వాత బాధ వచ్చింది, మరియు పదివేల స్వామి మిమ్మల్ని ఏదో పొరపాటును తిట్టాము, మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు అని వారు ఎవరైనా భగవాన్ తిట్టేసి వెళ్ళిపోయి పది రోజుల మీద బాధ వచ్చి స్వామి మిమ్మల్ని తిట్టేశాము, మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు అన్నారు భగవాన్. అప్పుడు భగవాన్ అన్నవారు, నాకు మనసు ఉంటే మనసులో పెట్టుకుంటాను, మనసు లేదే మీరు ఎక్కడ పెట్టుకుంటాను నేను, అందులో నారికి మరీ ప్రమాదం. అన్ని మన శరీరంలో అన్ని ఇంద్రియాలు ఒక పని చేస్తాను, నాలుగు రెండు పనులు చేస్తాను. ఈ నాలుగు ఏం చేస్తాయంటే మాటలు మాట్లాడుతున్న మనుషులు కూడా చూస్తుంది. మన శరీరం ఇంద్రియాలైనా ఒక పని చేస్తాను, నాలుగు రెండు పనులు చేస్తున్నాను, ఒకటి మాటలు మాట్లాడుతున్నాను, రెండు బుద్ధులు చేస్తాను. అంటే గాంధీ గారు ఏమన్నారంటే నాలుగుని జయించాలి, రెండు మిగతాయిని జయించు అన్నారు. నాలుగుని కన్నా జయిస్తే మిగతా ఇంద్రియాలను స్వాధీనంలో వచ్చేస్తాను. మనం మాటల కాదు నిగ్రహంగా మాట్లాడితే అసలు గొడవలు రావు మనకు. చాలామంది కంగారుగా మాట్లాడి గొడవలు తెచ్చుకుంటారు, ముందు ఏం చేస్తారని మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు, అలా ఆలోచించిన తర్వాత మాట్లాడుతున్నాను. ప్రతి ఆదివారం శంకరాచార్యుల వారి యొక్క విష్ణుత్తరమాలిక చదువుతున్నాను. ఆచార్యుల వారు చెప్పిన కృష్ణుడు మరి వారో దానికి ఇచ్చిన సమాధానాలు అది చదువుతున్నాను. ప్రతి ఆదివారం నెమ్మూరు బ్రహ్మలు ఇంటి గంట మీద 4 గంటల వరకు బిన్నూరులో కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మరానికి కొంతమంది వ్యక్తులు వస్తున్నారు, వారు ఎప్పుడో గారు మాట్లాడుతున్న సరస్వతం గారు వారు బ్రహ్మరం కూడా రమ్మని మూడయ్యారు నిర్వహించగలుగుతున్నారు.